ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। ॐ क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। जय श्रीराम। శ్రీకృష్ణ పరమాత్మని దివ్య లీలామృతం భాగవతం అలాగ చెవులతో స్వీకరిస్తూ ఉండగా ఐదో రోజులో అడుగుపెట్టేశారు. మొత్తం భాగవతం అంతా ఒక 120 రోజులు కనుక చెప్పుకోగలిగితే కొంతవరకు న్యాయం అవుతుందిట. కొంతవరకు అది కూడా సంపూర్ణంగా ఎప్పటికీ పూర్తి అవ్వదనుకోండి. ఒకనొకప్పుడు అనుకుంటాను 2003లో మొదలుపెట్టి 2004 మే నెల వరకు 128 రోజులు సంతాన వేణుగోపాలస్వామి గుడిలో ఏలూరులో చెప్పుకోగలిగాం. అది 2003-2004. ఆ కాలంలో అంటే నేను బయట తిరగడం తక్కువ కనుక ఉద్యోగంలో ఉండడం వల్ల ఏదో ఎప్పుడో శని ఆదివారాలు వచ్చినప్పుడు తప్ప బయటికి వెళ్ళేవాళ్ళం కాదు కనుక కుదిరింది. ఇప్పుడు ఎక్కడా పట్టుకుని వారం రోజుల తోటి ఉంటే అది చాలా గొప్ప కింద ఉంది. సప్తాహాలు జరిగినప్పుడు మాత్రమే ఇలా భీమిలి లాంటి వాళ్ళు కట్టివారేస్తున్నారు. అందుకని భీమిలు రాగానే ఎక్కడ ఉత్సాహం వచ్చి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి రిటైర్ అయ్యి 10 ఏళ్ళు దాటినప్పటికీ కూడా భీమిలి, కోమలి, జావిలి, జనాళి అంటూ దత్తపది కూడా ఇచ్చి ఆనందం పొందుతున్నారు లేదు. అది భీమిలి యొక్క మహిమ. ఒక్కసారి బీచ్కి రీచ్ అయితే వాడు స్ట్రెచ్చర్ మీద పడుకున్నవాడు కూడా అక్కడికి వెళ్ళాక పాటలు పాడుకుంటాడు. అది బీచ్ యొక్క మహిమ అనమాట. అలా ఉండాలట మనిషి అని నాకు ఉత్సాహంగా. అది పక్కన పెడితే ఏకదాటిని ఎక్కువ రోజులు ఉండడం కుదరటం లేదు కనుక ఉన్నంతలో సర్దుకుంటున్నాం. అందులో భాగంగా ఎన్ని లీలలు శ్రీకృష్ణుడి అవన్నీ కాకపోయినా కొన్నైనా ముచ్చటించుకుంటున్నాం. ఒకప్పుడు నారద మహర్షి కంసుడి దగ్గరకు వచ్చాడు. కంసుడితో ఏకాంతంగా మాట్లాడుతూ మందలో ఉన్న నందాదులు, ఇక్కడున్న వసుదేవుడు మొదలైనటువంటి యాదవులు, అక్కడున్న యశోదాది స్త్రీలు, ఇక్కడున్న దేవక్యాది స్త్రీలు, వీళ్ళందరూ కూడా దేవతలు అని నీకు ఇదివరలో కూడా చెప్పాను, అది నిజం. అన్నిటికీ మించి నీకు ఒక గొప్ప దేవరహస్యం కూడా చెబుతున్నాను. దేవకీదేవికి 8వ గర్భంలో ఆడపిల్ల పుట్టిందని నువ్వు భావించి చంపడానికి ప్రయత్నించావు. ఆవిడ అమ్మవారిగా మారింది. కానీ నిజానికి ఆనాడు దేవకీదేవికి పుట్టింది ఆడపిల్ల కాదు, మగపిల్లవాడే. ఆ పిల్లవాడే ప్రస్తుతం బృందావనంలో నందుని దగ్గర కృష్ణుడనే పేరుతో పెరుగుతున్నాడు. కాబట్టి జరిగింది ఇది. రాత్రికి రాత్రే ఆ కుర్రవాణ్ణి వసుదేవుడు చెరసాల నుంచి తీసుకుపోయి దేవకీ యశోదల దగ్గర, నంద యశోదల దగ్గర పెట్టాడు అనగానే ఒళ్ళు మండిపోయింది కౌసరికి. ఎంత మోసం చేశాడు, తన కుమారుడిని వేరే చోట దాచి ఏమీ ఎరగనట్టుగా సత్యవంతుడైనా నటిస్తాడా అని ఆగ్రహించాడు. నిజానికి పాపం నందుడు ఎప్పుడు ఏమీ చేయలేదు, ఎందుకంటే నందుడు కృష్ణుడు ఏం చెబితే చేశాడు, ఆయనకే సంబంధం లేదు. అయినా నందుడు మీద కోపగించాడు. అలాగే ఇప్పుడు రాత్రికి రాత్రి చెరసాల నుంచి నందుని దగ్గరికి తీసుకెళ్లిన వాడు వసుదేవుడు. ఈ వసుదేవుడిది తప్పు లేదు, వసుదేవుడు కూడా కృష్ణుడి ఆజ్ఞని పరిపాలించాడు, పరమాత్మని ఆజ్ఞ పాలించాలి. శాస్త్రం ఏంటంటే గురువాక్యంతో కర్తవ్యం, నిషిద్ధమపి గురువాక్యం, బ్రహ్మవైవర్తాది పురాణములన్నీ చెప్పాయి. కొన్ని కొన్ని పనులు శాస్త్రం ఏం చెబుతోంది చెయ్యకూడదు అంటోంది. చెయ్యకూడని పనులను ఏమంటారు, నిషిద్ధం అంటారు. నిషిద్ధమైన గురువు గారు చెప్పారు కనుక అది నిషిద్ధం కాదు, ప్రసిద్ధం చేసి తీరాలి. పైగా గురువు చెప్పిన పని రెండో వాడికి చెప్పకూడదు, రహస్యంగా చేయాలని కదా శాస్త్రం. ఇప్పుడు వసుదేవుడికి జగద్గురువు కృష్ణుడు, ఆ జగద్గురువు కృష్ణుడు రహస్యంగా రెండవ కంటి వాడికి తెలియకుండా నన్ను తీసుకెళ్ళి ఆనాడు రేపల్లెలో పెట్టన్నాడు. అది చెయ్యాలి, ఎవరికి చెప్పకూడదు. కాబట్టి గురువుగారి వాక్యాన్ని కర్తవ్యంగా భావించాడు. అది జ్ఞానులకి తెలుస్తుంది. సంపూర్ణ శరణాగతి పొందిన గురుభక్తులు మాత్రమే చెప్పిన పని చెప్పినట్టు చేస్తారు, ఎవరికి చెప్పొద్దంటే చెప్పరు. అందువల్ల అందులో ఎక్కడ వసుదేవుడి తప్పు కానీ నందుడి తప్పు కానీ లేవు. అయినప్పటికీ కంసుడు మూర్ఖుడు గనక నన్ను మోసగించాడు ఈ వసుదేవుడు, వీడిని నరికేస్తానని కత్తి తీశాడు. అప్పుడు నారదుడు అతను నాపి, నువ్వు పిచ్చివాళ్ళ ఉన్నావు, చంపడం వసుదేవుణ్ణి కాదు, వసుదేవుణ్ణి చంపడంలో వచ్చే ఉపయోగము లేదు, ముసలాడి వాడు కదా రేపైనా పోతాడు. నీకు నిజమైన పగ ఉన్నది కృష్ణుడి మీద కనుక వీలుంటే కృష్ణుడి చంపు, కృష్ణుడి మీద పగ తీర్చుకో అని హెచ్చరించి దేవకి వసుదేవుల హత్య కాకుండా కాపాడాడు. తర్వాత వెళ్ళిపోయాడు. ఏ నారదుడు ఎందుకు ఇలా అంటించాడు, లేనిపోయినవన్నీ ఎందుకు చెబుతాడని కొందరికి అనుమానం. ఇలా చెప్పకపోతే ఈ కంసుడి పాపం పండదు, వాడు చావడు, వాడు సస్తే కానీ లోకానికి పేడబోదు, వాడు పోవాలి తొందరగా, పోవాలంటే వాడి పాపాలు బాగా పెంచుతారు. కానీ అందుకని ఈ విషయం చెప్పగానే వాడు ఇప్పుడు ఆగ్రహించి నారదుని మాట వల్ల మిమ్మల్ని చంపడం లేదు కానీ మిమ్మల్ని ఇక బయట ఉంచనని చెప్పి మళ్ళీ దేవకీ వసుదేవుని జరసాల్లో పెట్టాడు. కృష్ణుడు పుట్టినప్పుడేమో విడుదల చేశాడు కదా, అమ్మవారు పుట్టిందనే ఉద్దేశంతో ఆ విడుదల చేసిన వాళ్ళని ఎన్నాళ్ళు బయట ఉండనిచ్చాడు, ఇప్పుడు మళ్ళీ చెరసాల్లో పెట్టాడు. ఆ తర్వాత తండ్రిని కూడా జైల్లో పెట్టేశాడు. మళ్ళీ మొత్తం అందరి ఆస్తులు లాక్కున్నాడు, జప్తు చేసేశాడు. ఇప్పుడు కృష్ణుణ్ణి చంపాలి, ఎలా చంపాలి, ఎంతమంది రాక్షసుల్ని బృందావనంలో కృష్ణుడి ఇంటికి చంపడానికి పంపినా వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టే కృష్ణుడి చేతిలో చచ్చిపోతున్నారు తప్ప ఒక్కడు కూడా బతికి రావడం లేదు. కృష్ణుడిని ఏమీ చేయలేకపోతున్నారు. కృష్ణుడి యొక్క శిగలో ఉన్న పువ్వు కూడా వాడడం లేదు, తల వెంట్రుకు కూడా రావడం లేదు. అంటే దీన్ని బట్టి బృందావనంలో ఉన్నంత వరకు కృష్ణుడిని చంపడం కష్టం, స్థానబలం వల్ల చంపలేకపోతున్నాం అనుకున్నాడు ఆ మూర్ఖుడు. అదే బృందావనం నుంచి నా మధురా నగరానికి కనుక కృష్ణుణ్ణి రప్పించుకోగలిగితే ఇక్కడ చంపడం తేలిక, ఇక్కడంతా మనవాళ్లే కనుక. కాబట్టి కృష్ణుణ్ణి బృందావనం నుండి మధురకి పిలిపించుకుని ఇక్కడ చంపితే బాగుంటుంది అనిపించి ఆలోచన చేశాడు. ఎవరు పిలిస్తే వస్తాడు కృష్ణుడు, ఎవరు పెడితే వాళ్ళు పెడితే పిలిస్తే రాడు ఆయన. అందుకని వెంటనే ఏం చేశాడు, అక్రూరుడిని పిలిచాడు. అక్రూరుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఈ మహానుభావుడు భోజ కులస్థుడు. మీకు చాలాసార్లు చెప్పాను అనుకోండి, మళ్ళీ ఇంకోసారి గుర్తుపెట్టుకోవాలి, యాదవుల్లో చాలా శాఖలు ఉన్నాయి. యాదవ వంశము, వృష్ణి వంశము, భోజ వంశము, కుకురు వంశము, సాత్వత వంశము, దాశారహ వంశము, అంధక వంశము, ఇలా శాఖలు ఉన్నాయి అందులో. అందులో భోజశాఖకి చెందిన వాళ్ళు కంసుడు, అక్రూరుడు, సత్రాజిత్తు, సత్యభామ తండ్రి అనమాట ఆయన. వీళ్ళంతా భోజ కులస్థులు. యదువంశానికి చెందిన వాళ్ళు కృష్ణుడు, నందుడు, వసుదేవుడు మొదలైన వాళ్ళు. ఇంకా వృష్ణి వంశానికి చెందినటువంటి వాళ్ళు కృష్ణుడి తమ్ముడు సాత్యకి మొదలైన వాళ్ళు. ఇలా వాళ్ళలో కూడా శాఖలు ఎన్నున్నాయో, శాఖోపశాఖలు అనడానికి ఒక కులం అంటారు, కానీ ఆ కులంలో వెళ్ళి ఇన్ని కులాలు కర్మ. అందువల్ల ఈ భారతీయులు అజ్ఞానంలో పడి విడిపోయి కొట్టుకు తెచ్చిపోతారు కొన్ని సమయాల్లో. కృష్ణుడు అందరం ఒకటే, చాతుర్వర్ణ్యం వయాసృష్టం గుణకర్మ విభాగశ. నాలుగు వర్ణములు నా చేత సృష్టింపబడ్డాయి, అవి వర్ణములు కావు, గుణములను బట్టి ఆ పేరు పెట్టండి అన్నాడే. అంటే పనులు చేసినప్పుడు ఆ పనిలో ఉన్నప్పుడే వాడికి ఆ పేరు. వేదములు చదివి కాసేపు పాఠం చెబితే ఆ కాసేపు మీరు ఎవరైనా బ్రాహ్మణుడు అయిపోతారు. మీరే ఆయుధాలు గుచ్చుకుని యుద్ధానికి వెడితే క్షత్రియులు అవుతారు. మీరే గోవుల్ని పోషిస్తూ వర్తకాదులు చేస్తూ సన్మార్గంలో నడుచుకుంటే వైశ్యులు అయిపోతారు. మీరే అన్నాన్ని పండించి 10 మందికి అన్నదానం చేసి అన్నపూర్ణ స్వరూపాలు అయితే మీరే సూత్రులు అయిపోతారు. ఆ రకంగా అందరం నాలుగు జాతుల వాళ్ళమే పూర్వం. క్రమంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనూ, తురకాళ్ళ కాలంలోనూ, చివరికి కులాలుగా వాళ్ళు కావాలని ఒక ముద్రేసి పారేశారు అన్నమాట. దాంతో మనలో మనం కొట్టుకుంటున్నాం. కానీ ప్రాచీన కాలంలో అలా లేదు, శాఖోపశాఖలుగా విడినా మళ్ళీ కలిసి ఉండేవారు. కృష్ణుడి కాలంలో అందరూ కలిసి లేరు. గొప్పవాళ్ళు ఉన్నప్పుడు కలిసి ఉన్నారు, అజ్ఞానులు పరిపాలించినప్పుడు విభజించి పాలించు అనే నీతిని పెట్టుకున్నారన్నమాట. కాబట్టి ఎప్పటికీ మన దేశం చాలా గొప్పది. మధ్యలో మూర్ఖుల వల్ల కాస్త తగాదా పడినా పూర్వకాలం అందరూ కలిసి ఉండేవారు. మీరు చూడండి, ధర్మరాజు గారి పరిపాలనలో అన్ని వర్ణాల వాళ్ళు అక్కడ కూర్చుని ధర్మరాజు గారికి సలహా ఇచ్చినట్టుగా శాంతిపురం, అనుశాసన పురంలో ఉంటుంది. రాముడి కొలువులు అందరూ లేరు. అసలు రాముడు ఎంతోమందిని ఎంత ప్రేమగా చూశాడు. ఆ రోజుల్లో అడవిలో ఉన్న బోయబండి గుగుణ్ణి కౌగిలించుకుని భరతుడితో సమానంగా చూశాడు. అది మహాత్ముల యొక్క కాలం. ఇప్పుడిప్పుడు కొంచెం మారుతున్నా కార్తీక వన భోజనాలు ఎవరు వాళ్ళవే, వాళ్ళు అక్కడ కార్తీక మాస భోజనం అని ఉండేది పూర్వం తక్కువ, ఇప్పుడు అలా లేదనమాట. డాష్ కార్తీక వన భోజనం, ఇంకా వాడు తప్ప ఇంకోటి ఎవడు రాకూడదు అక్కడికి. ఈ పిచ్చి పెరిగితే చివరికి కొంతకాలానికి ఏమైపోతాం అనమాట, మూర్ఖులు అయిపోతాం. ఇంతమంది ప్రాణుల రూపంలో ఉన్న పరమాత్మని గుర్తించుకోలేకపోతే ఇక మనం బతికి చచ్చిన వాళ్ళతో సమానం కాక పుణ్యాత్ములు అలా అవుతామండి. కాబట్టి ఈరోజు నేను ఏం చేస్తారు, ఇందాక నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక్కడ వాళ్ళని ఏగతో సైతంగా దోమతో సైతంగా అంతా మనవాళ్ళే. ఈ ఏగను కొట్టారని కొట్టలేదు, చంపలేదు, చంపే బాధ్యత ఆయనకి అప్పగించాను. దుష్ట శిక్షణ వేరే వాళ్ళకి అప్పగించాం, శిష్ట రక్షణ మేము సేకరించాం. కాబట్టి ఎక్కడ దేని పెట్టించుకోకుండా అందరిలో పరమాత్మ చూడగలగాలి. సరే, అదో పక్కన పెడితే ఈ కంసుడికి తన భోజకులం అంటే కొంచెం ఎక్కువ వెర్రిభానం. ఆ వెర్రిభానంతో తనవాడైన అక్రూరుడు పిలిపించాడు. అక్రూరా, నీవు నావాడివి, నువ్వు నాకు ఉపకారం చెయ్యాలి. నా మేనల్లుళ్ళమని పేరు చెప్పుకుని తిరుగుతున్న బలరామకృష్ణులు ప్రస్తుతం బృందావనంలో ఉన్నారు. ఎంతోమంది మన వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళని చంపాలని నా కోరిక. వాళ్ళు ఉన్నంత వరకు నేను సుఖంగా ఉండలేను, కనుక నువ్వు ఏదో రకంగా రేపు ఉదయం బయలుదేరి నా రథాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆహ్వానం ఇచ్చి మధుర నగరానికి తీసుకురా. నేను రాబోయే అమావాస్య నాడు రుద్రయాగం చేస్తున్నాను, ధనుర్యాగాన్ని. అనగా వాడికి ఒక పెద్ద విల్లు ఉంది, ఆ విల్లుని పూజించి ఆయుధ పూజ చేసే ఒక గొప్ప యజ్ఞం ఉండేది, దానికి ధనుర్యాగము అని పేరు అన్నమాట. ఆ ధనుర్యాగం చతుర్దశి నాడు పశుబలులు అమావాస్య పూర్ణాహుతితో పూర్తవుతుంది. అందువల్ల నువ్వు త్రయోదశి నాటికి వాళ్ళు ఇక్కడికి వచ్చేటట్టు, చతుర్దశి నాడు పశుబలులు చూసేటట్టు, అమావాస్య పూర్ణాహుతి చూసేటట్టు ఆహ్వానించి తీసుకురా. వాళ్ళు ఇక్కడికి వచ్చాక వాళ్ళ సంగతి ఏం చేయాలో నేను చూసుకుంటాను, రేపు ఉదయమే నీ ప్రయాణం అన్నాడు. ఈయన రేపు ఉదయం పెడితే ఎల్లుండి వాళ్ళు వస్తారు, వస్తే తర్వాత రోజు కార్యక్రమాలు మొదలవుతాయి. ఏ కార్యక్రమం వీడు చెప్పడం, అంటే ఇక్కడికి వచ్చాక బలరామకృష్ణుల్ని చంపడానికి కావలసిన ప్రణాళిక అంతా వేసుకున్నాడు వాడు. అప్పుడు అక్రూరుడు అలాగే వెడతానని ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. ఆయన ఎలా వెళ్ళగానే ఇంక ఇప్పుడు మంచి సమాలోచన చేశాడు కంసుడు, ఎలా చంపాలి బలరామకృష్ణుల్ని. ఒకటి, రంగస్థలంలోకి వాళ్ళు రాగానే అక్కడ చంపడం ఉత్తమ కర్తవ్యం. రంగస్థలం అంటే ఇప్పుడు మన క్రికెట్ స్టేడియం ఉంటుంది కదా, అలాంటిది అనమాట. గుండ్రంగా వృత్తాకారంలో ఉంటుంది అది, అలా మెట్లులాగా కూర్చోవడానికి ఆసనాలు ఉంటాయి. ఎత్తైన మంచి మీద కంసుడు కూర్చుంటాడు, దానికి ఒక సింహద్వారం ప్రధానం ఉంటుంది, రాజుగారు వచ్చే మార్గం వేరుగా ఉంటుంది. ఈ సింహద్వారం నుంచి ఎవరైనా లోపలికి రావాలి, లోపలికి వచ్చాక లోపల కుస్తీ పట్లు రకరకాల ఆటలు పాటలు అన్నీ అయ్యాక ఎవరి దాని వాళ్ళు వెళ్ళిపోతారు అన్నమాట. ఈ రంగస్థల సింహద్వారం దగ్గర ఏనుగుని పెట్టి ఏనుగుతోటి తొక్కించి బలరామకృష్ణుల్ని చంపాలని వాడు ప్రణాళిక వేశాడు. అతని దగ్గర కువలయాపీడము అని ఒక ఏనుగు ఉన్నది. కు అంటే భూమి, వలయము అంటే మండలం, కువలయం అంటే భూమండలం. భూమండలాన్ని పీడించేంత శక్తి కలిగిన ఏనుగది, అందుకని కువలయ ఆపీయడము అన్నారు. ఆ ఏనుగుతో 10,000 ఏనుగులు చంపించాడు వాడు ఒకప్పుడు యుద్ధంలో. ఏనుగు మీద వెళ్ళడం కూర్చుని వీడి ఏనుగే శత్రువులు ఏనుగుల్ని పొడిచి పారేసేది, ఆ తర్వాత శత్రువులు వీడు చంపేసేవాడు. ఆ విధంగా వీడికి ఎంతో సాయం చేసేది ఆ ఏనుగు. ఆ ఏనుగుని తోలే మావటివాడిని పిలిచి, ఒరే మావటివాడా, మా మేనల్లుళ్ళు రాగానే గుమ్మం దగ్గర వాళ్ళని ఆపి ఏనుగుతో తొక్కించి చంపించేసావా, నీకు మంచి జీతం ఇస్తాను, టీఏడి అన్నీ ఇస్తాను, పుచ్చుకోవడానికి బెల్ట్ షాప్ రాసిచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వాడు ఆనందపడిపోయాడు, మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి, వాళ్ళు రాగానే ఏనుగుతో తొక్కించి పెరుగుల్ని చేసేస్తాను, గానుగుతో ఎలా అయితే పిప్పైపోతుందో చెరుకు అలాగే వీళ్ళు ఏనుగుల వల్ల పిప్పైపోతారని నచ్చజెప్పాడు. అక్కడికి కృష్ణుడిని బలరాముడి చంపడానికి ముందు ఏనుగుని పురమాయించాడు. అయినా వీడికి లోపల ఇంకా నమ్మకం లేదు. పోయే కాలం వచ్చినప్పుడు నమ్మకం ఉండదండి. ఒక వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎప్పుడు పోతుంది అంటే పతనావస్థలో పోతుందిట. పతనావస్థ అంటే ఏంటంటే తన మీద తనకు నమ్మకం కోల్పోవటం. నేను చేయలేనేమో, మాట్లాడలేనేమో, తినలేనేమో, నడవలేనేమో, ఈ ఆలోచన వచ్చిందా, ఇక అక్కడి నుంచి వాడు బతికున్న చచ్చిన వాడితో సమానం. అటువంటి వాడిని జీవత్ శవము, కదులుతున్న శవం అంటారు, ప్రాణం ఉన్న శవం లాంటి వాడు వాడు. అందులో ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, యావత్ జీవితం ప్రాణం పోయేదాకా నేను ఏ పనైనా చేయగలను, నా వెనక కొండంత శక్తి మా గురువు గారు ఉన్నారనే నమ్మకంతో ఉండండి అని దేవరాలు. ఈ ఉత్సాహం వల్ల ఏదైనా చేయగలుగుతాం అనమాట. ఒక్కసారి ఉత్సాహం కోల్పోయామో అయిపోయినట్టే, నేను అవధానం చేయలేను, నేను ఉపన్యాసం చెప్పలేను, నేను నడవలేను, ఒరే నా పని అయిపోయిందిరా అంట మాట్లాడితే ఏమిటైపోయింది నీ మొహం, ఇడ్లీ మాత్రం 4 గంటలు మాట్లాడితే పని అయిపోయింది అంటావు, ఎప్పుడు చూస్తే తిరిపడుకుంటే ఉపయోగం ఏంటి? నేను ఏదన్నా చేస్తాను, ఏమనాలి, చెయ్యగలను, నేను పద్యం చదవగలను, ఉపన్యాసం చెప్పగలను, కంఠస్థం చెయ్యగలను, నాకు ఆరోగ్యం బాగుంది, నడవగలను, అలా అనుకోవాలి అంతే. అంతేగాని అయ్యో గురువుగారు సాయంత్రం నడిచెడుతున్నారు, మనం ఎక్కడ నడిచేద్దామండి, మనం చదువుకుందామండి అంటే అప్పుడు ఏమవుతుందన్నమాట, శరీరం చురుకుతనం విడిచిపెట్టి బొజ్జలు పెరిగి చివరికి లజ్జ విడిచిపెట్టి పడుకుంటాం. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, నాతో భీమిలు నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాకా నడిచి వస్తామని అనండి, నడవగలం అనండి అంతే. సామానంతా పోసుకురావడానికి సీతామణి గారు నెత్తి మీద పెట్టేయండి, ఆవిడ సామాను పోస్తారు, ఆవిడ సామాన్తో పాటుగా కారులో కూర్చుంటే కారు నడిపే బాధ్యత ఏమో సత్యనారాయణ గారు తీసుకుంటారు. ఈ మధ్యన ఒక శిష్యుడు ఉన్నాడు, చాలా తెలివైన వాడు అనమాట. ఏంటంటే, సంచిని నెత్తి మీద పెట్టుకుని కారులో కూర్చుంటాడు, ఆ మేధావులందరూ నా దగ్గర చేరతారు. ఎలాగో కారులో కూర్చుంటున్నప్పుడు సంచిని నెత్తి మీద ఎందుకు పెట్టుకోవడం, డిక్కీలో పెట్టుకుని హాయిగా కూర్చోవచ్చు కదా. అందువల్ల ఏంటంటే బుర తక్కువ వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారని సామానంతా అందరూ పెట్టించేసి మీరు హాయిగా కారులో ఎక్కి అక్కడికి వెళ్ళి స్టేషన్లో కూర్చొని 8వ నెంబర్ ప్లాట్ఫారం మీద గోదావరి ఎక్స్ప్రెస్ ఏసీ ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో సామాన్ పెట్టండి, వీళ్ళందరినీ నడిపిని తీసుకొచ్చేస్తారు, అందరూ అందరూ వస్తారు. అప్పుడు ఏమవుతుంది, నడవగానే కరకరకరలు ఆడిపోతుంది ఆకలి. ఎలాగో మీరు ఒక్కొక్కరికి 50 ఇడ్లీలు 100 గారెలు ఆ మాత్రం సాంబారు బకెట్తో చట్నీలు ఇవ్వకపోతారా, ఆ మాత్రం నెయ్యి వెన్న ఇవ్వకపోతారా, అందువల్ల నడిచిన వాడు సన్నగా అయిన వాడు మళ్ళీ నున్నగా తినగానే కాస్త దొన్నలా ఎరవకపోతాడా. కాబట్టి నడవాలి, ఏమీ లేకుండా ఎప్పుడు చూసినా నాకేమి రాదు అనుకుంటూ పడుకుంటే, నిరుత్సాహంతో ఉంటే ఆ వ్యక్తి బ్రతికినా బ్రతికిన వాడు కాదన్నమాట. ఇప్పుడు గురువుగారి యొక్క లక్షణం అదే, నేను ఎప్పుడూ పాతికేళ్ళ కుర్రాన్నే, కారణం ఏంటంటే నా మనస్సు అటువంటి ఉత్సాహంతో ఉంటూ ఉంటుంది, సముత్సాహంతో ఉంటాం, ఎగిరి దూకాలి స్టేజీ మీద. ఈ బోడి స్టేజీ లెక్క అంతెత్తు స్టేజీ మీద నుంచి కిందకు దూకగలగాలి, కింద కూర్చోగలగాలి, భాషణ మఠం వేసుకోగలగాలి, మనిషి శరీరం ఎప్పుడూ కూడా చురుకుగా తను చెప్పిన మాట వినేలా ఉండాలి. అలాంటి వాళ్ళకి దిష్టి తగులుతుంది ఈ మధ్యనే, మధ్యకి మాయదారు గొడవ, అది బాబాయ్ గురువుగారు అలా ఉంటున్నారట అలా ఉంటున్నారట అన్నారా, అదో దిష్టి పుష్టిగా లేకపోయినా దిష్టి తగులుతుంది కనుక ఈ మొదనష్టపు దిష్టి పోవడానికి బయటకు వెళ్ళాక కాస్త తీయాల్సి వస్తుంది మళ్ళీ. అందువల్ల గోవింద సార్ ఏది ఏమైనప్పటికీ వీడికి నమ్మకం పోయిందన్నారుగా, అందుకని ఏనుగు చేతిలో చావకపోతే ఏనుగు వల్ల చావకపోతే అలాగానని మల్లుళ్ళు పిలిపించాడు. చాణూరుడు, ముష్టికుడు, శలుడు, కూటుడు, తోసలుడు, రాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు మల్లులు. ఒక్కొక్క మల్లుడు 10-20 ఏనుగులంతా శరీరం కలిగిన వాళ్ళు, బలవంతులు, ఎంతో మందిని యుద్ధంలో చంపినవాడు. ఆ మల్లులందరికీ నాయకుడు మన తెలుగువాడు చాణూరుడు. చాణూరాంధ్ర నిశోధన అని విష్ణు సహస్రనామంలో వీడి గురించి చెప్పారు, చాణూరుడనే అంధ్రుడిని చంపినవాడు కృష్ణుడని. వీడిని పిలిచి, నాయనలారా, బలరామకృష్ణులు ఏనుగుల వల్ల చావకపోతే మీరు మల్ల యుద్ధానికి పిలిచి చంక కింద పెట్టి ఒక నొక్కునికి చంపినారు కానీ చంపేస్తా ఉన్నారు వాడు. అక్కడికి 2వ హత్యాప్రయత్నం కూడా సంసిద్ధం చేసుకున్నాడు. ఇది కూడా అవ్వకపోతే, ఒకవేళ మల్లుల చేతిలో కూడా చవకపోతే ఎలాగని ఆలోచించి, వాడి దగ్గర ప్రత్యేకమైనటువంటి కాల్బలం ఒకటి ఉన్నది, మూలబలం. ఆ మూలబలాన్ని ఇప్పుడు మన వాళ్ళు స్పెషల్ కమాండోస్ అంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడూ రాజుగారి దగ్గర ఉంటారు. వాళ్ళని పిలిచి, ఏ కారణము చేతనైనా కృష్ణుడు బలరాముడు 2 ప్రయత్నములలో మరణం పొందకపోతే మీరు చంపండి అని చెప్పి వాళ్ళకు కూడా పురమాయించాక కొంతవరకు తృప్తి పొందాడు. కానీ అయినా నిద్ర పట్టలేదు వాడికి. వాడికి ఇక కృష్ణుడు బలరాముడే తింటున్నా తిరుగుతున్నా కలలోకి వస్తూనే ఉన్నారు, ఎప్పుడు వాళ్ళనే తలుచుకున్నాడు వాడు. ఈలోపు క్రమంగా తెల్లవారింది. ఆ రాత్రంతా అక్రూరుడికి సక్రమంగా నిద్ర పట్టేయలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా కృష్ణుడిని బలరాముడిని చూద్దామా అనే ఆనందంతో నిద్ర పట్టలేదు అనమాట ఆయనకి. కృష్ణం వందే జగద్గురు, జగద్గురు ఆయన. ఆ జగద్గురువుని చూడటానికి వెడుతున్నామన్న ఆనందంతో ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదట పాపం. భగవద్భక్తులకి తాము నమ్మిన దైవం దగ్గరికి వెళ్ళేటప్పుడు అలాగే ఉంటుంది. మాతో యాత్రకు వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు, నైవిశారణ్యం, మన ద్వారక ఇలాంటివి వచ్చినప్పుడు గురువుగారు ఎప్పుడు వస్తామా, ఎప్పుడు మీ ఎదురుగుండా కూర్చుని పురాణం విందామని ఆనందంతో మాకు రైలు ఎప్పుడో రాత్రి 10 అయితే ఈ రోజు రాత్రి 10 దగ్గర నుంచి మెరుగుపోయారండి మాకు నిద్రపట్టదన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. ఏది, 2 రైలు అయితే ఇంట్లో 2:30 బయలుదేరతారు. అలాంటి వాళ్ళు ఉంటారు. ఎన్ని కేటగిరీలు, నైమిశారణ్యం పెడదామంటే విజయవాడలో తెల్లవారుజామున 5 రైలు అయితే రాత్రి 10 వచ్చి కూర్చున్న వాళ్ళు కొందరైతే ముందు జాగ్రత్తగా, మరియు కొంతమంది మహానుభావులు అనమాట. తిరుమల ఎక్స్ప్రెస్ 2:10, వీళ్ళు 2:30 ఇంట్లో బయలుదేరతారు. బయలుదేరారా? బయలుదేరి వచ్చేసాం. ఏం బయలుదేరి వచ్చారు? ఇంటి దగ్గర బయలుదేరుతున్నారు వాడు. అది వాళ్ళు ఎంతసేపు ఫోన్లో మనకి ఏం చెప్తారు తెలుసు, మబ్బులో పెడతారు, వచ్చేసాం స్టేషన్. కానీ అటువంటి వాళ్ళకి సరైన పెళ్ళం తగిలిందా? చీపురు కట్టు తిరగేస్తావు సార్ ఎప్పుడుకప్పుడు, దిక్కువాలాడా, ఎప్పుడు చూసినా రైలు బాగుపడతావరా, అప్పుడు అలా చీపురు కట్టుతో అలా కొట్టక ఎప్పుడూ మారుతారు. అయినా తత్వం పోదండి, కొంతమందికి పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదని చేస్తాం. మారాలి మనం. కాస్త ఎప్పుడైనా భక్తుల కోవలోకి వెళ్ళాలి. ఈతడు అక్రూరుడు పరమకృష్ణ భక్తుడు కనుక అస్సలు నిద్రపట్టలేదు పాప పోటీ. మొత్తం మీద తెల్లవారుజాము లేచి స్నానం చేసి ఒక మంచి రథాన్ని, 4 గుర్రములు పూంచిన రథాన్ని సిద్ధం చేసుకుని తోలుకుంటూ బృందావనంలో కృష్ణుడి దర్శనానికి బయలుదేరాడు. వెడుతున్నంతసేపు తనలో ఏమనుకున్నాడు, ఎట్టి తపంబు చేయబడే, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు నీబడెనో తొలిబామునందు నా ఎట్టి వివేకహీనునకు ఆది మునీంద్రులు యోగ దృష్టుల పట్టగలేని ఈశ్వరుని బ్రహ్మమయున్ హరి చూడగలిగెడిన్. నేను నా పూర్వజన్మలో ఏ తపస్సు చేశానో, ఎంతో తపస్సు చేసిన వాడికి మాత్రమే ఈ జన్మలో కృష్ణ పరమాత్మని యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుంది. కాబట్టి నా పూర్వజన్మలో ఏ తపస్సు చేశానో, నా దగ్గర ఉన్న మంచి డబ్బుని, కష్టపడి సంపాదించిన డబ్బుని ఏ మహానుభావుడికి దానం చేశానో, ఎవరైనా హైదరాబాద్లో పురాణ మండపం కడతామంటే బహుశా నా కష్టార్జితం 1 లక్ష 2 లక్షలు డొనేషన్ ఇచ్చి ఉంటాను. ఆ పుణ్యం వల్ల కాసేపట్లో కృష్ణుడు చూడబోతున్నాను. అక్కడ అండం కూడా, ఎట్టి ధనంబులు అర్హులకు నీబడెనో తొలిబామునందు, అర్హత కలిగిన వాడికి ధనం ఇవ్వాలి. నేను ఎప్పుడు ఇచ్చానో ఎవరికో, అది కూడా ఈ జన్మలో అండంలా, కిందటి జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో పట్టుకుంటుంది. కాబట్టి తొలిబామునందు అంటే పూర్వజన్మలో అన్నమాట. పూర్వజన్మలో నేను తపస్సు చేసి ఉంటాను, ధనాన్ని దానం చేసి ఉంటాను. లేకపోతే నేనిక్కడ ఒక సామాన్యుణ్ణి, పామరుణ్ణి, పెద్దగా విజ్ఞానం ఎరగని వాణ్ణి, అటువంటి అక్రూరుడిని నేనెక్కడ, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కృష్ణుడెక్కడ, సమస్త లోకాలకి మూలకారకుడైనటువంటి కృష్ణుణ్ణి చూడబోతున్నాను. చూడటం కాదు, నా రథంలో కూర్చోబెట్టి తీసుకురాబోతున్నాను. కృష్ణుడికి డ్రైవింగ్ అంటే మాట్లా, కృష్ణుడికి సారథ్యం వహించడం అంటే అది ఎంత పూర్వజన సుకృతం అండి. పూర్వజంలో ఎంతో సుకృతం ఉంటే గురువుగారిని ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేయగలుగుతారు. లేకపోతే మీ వతుక్కి ఎప్పుడు డ్రైవ్ చేసే అవకాశం ఉండదు, ఆయన కూర్చోమన్నా కూర్చోడు. ఎవరితో పడితే వాడితో కారులో పెడతాడా? మీరందరూ వచ్చి మేము కారు తెచ్చాం ఎక్కడంటే మీరు బేరమని వెళ్ళవలసిందే, కానీ ఈ కారులోకి ఆయన ఎక్కడు ఎక్కాలంటే నీకు పూర్వజన్మ పుణ్యం ఒకటి ఉండాలి. ఆది మునీంద్రులు 1000 సంవత్సరములు తపస్సు చేసినప్పటికీ, యోగాభ్యాస తత్పరులైనప్పటికీ యోగ దృష్టితో కూడా కృష్ణుడిని చూడలేరు. కృష్ణుడినే కాదు, కృష్ణుని కాలి కింద ఉన్న దుమ్మును కూడా చూడలేకపోతున్నారు మునీంద్రులు. అటువంటిది ఆ కృష్ణుణ్ణి, బ్రహ్మజ్ఞానిని చూడబోతున్నాను, నాతో పాటు తీసుకురాబోతున్నాను. ఇది నిజంగా నా పూర్వజన్మ సుకృతం. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళిల్జేరి భవాంధకారముల చిక్కక దాటు దురట్టి దేవరన్ వైరముతోడనైన పిలువల్ నన్ను వంచి శుభంబు చేసి నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సుఖుండు కలుగునే. పండితులు ఎప్పుడు కృష్ణుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తారు. అలా కృష్ణుడు కనపడగానే వెంటనే తమ తలలు కృష్ణుడి కాళ్ల మీద పెడతారు. కాళ్లకున్న గోళ్ల మీద గొప్ప కాంతి ఉంటుంది. శ్రీకృష్ణుడి కాలి గోరు ఒక్కొక్క గోరు సూర్యకాంతితో వెలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడి కాళ్ళ మీద తలబెట్టి నమస్కరించగానే ఆయన కాలి గోళ్ల నుంచి వచ్చే కాంతి వల్ల ఈ పాపాత్ముడైన వాడు కూడా పరమ పుణ్యాత్ముడు అవుతాడు. సంసారం ఒక చీకటి. ఈ సంసారం అనే చీకట్లోంచి మోక్షమనే వెలుతురులోకి తీసుకెళ్ళి రక్షించే పరమాత్ముడు. అటువంటి ఆ పరమాత్ముడి కాళ్ళ మీద పడి నమస్కారం చేయబోతున్నాను. నేను ఎంత పుణ్యాత్ముణ్ణి, ఎంతో పుణ్యం చేసి ఉండకపోతే కంసుడి లాంటి స్నేహితుడు దొరుకుతాడా అని కంసుడిని పొగిడాడండోయ్. ఎందుకని, కంసుడే గనక నాకు మిత్రుడు కాకపోతే నాకు ఇవాళ బృందావనమునకు వెళ్ళి కృష్ణుడిని తీసుకొచ్చే యోగం రాదు. ఈ కంసుడు నాకు ఎంత గొప్ప మిత్రుడు, నాకు ఎంత ఉపకారం చేశాడు. వాడు ఎంతో దుర్మార్గుడని అందరూ తిడతారు, కానీ వాడు నాకు మాత్రం పరమోపకారం చేశాడు, మహోపకారం చేశాడు. ఆ అతడు నా మీద చూపించిన ప్రేమ ఇంత అంత అని చెప్పలేము. అతడి దయ వల్ల మరికొద్దిసేపట్లో కృష్ణుడు తోడబోతున్నాను అని కంసుడిని పొగిడాడు. ఒక్కొక్కప్పుడు పాపాత్ములు కూడా ఇలా ఉపకారం చేస్తారు మనకి. సరే, అంతా బాగానే ఉంది, కృష్ణుడి దగ్గరికి వెళతాను. తీరా వెళ్ళాక కృష్ణుడు నన్ను చూడగానే చీపు అంటాడేమో అని మళ్ళీ అనుమానం వచ్చింది. ఎందువల్ల, నేను కృష్ణ భక్తుణ్ణే, కానీ కృష్ణుడిని తీసుకురాని పంపినవాడు కంసుడు. నేను కంసుడి దగ్గర ఉద్యోగం చేయటం వల్ల నా వల్ల ఉన్న ప్రేమ మరిచిపోయి కంసుడి మీద ఉన్న ద్వేషం వల్ల నన్ను దూరం పెడతాడేమో అని ఒక అనుమానం వచ్చింది. ఒక్కొక్కప్పుడు మనం గొప్పవాడమే, కానీ మనం ఎవరి పేరునైతే అవతల వాడేమో దుర్మార్గుడేమో తెలియదు కదా. కంసుడు లాంటి నీచుడి వల్ల నాకు కూడా అపఖ్యాతేమో అని మళ్ళీ కొంచెం అనుమానించాడు. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ను హింసింపనే తెంచినాడతి దుష్టుండని చూచునో, సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌటం తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతి కావించునో, ఏ క్రియం బలుకునో, నా భాగ్యం ఎట్లున్నదో. నేను వెళ్ళగానే కృష్ణుడు నన్ను చూస్తాడు. చూడగానే ఏమనుకుంటాడు, ఇతడు కంసుడి దగ్గర ఉద్యోగం చేస్తున్నాడు, కంసుడు పంపక ఇక్కడికి వచ్చాడు, నన్ను రథం ఎక్కించుకుని మధురా నగరానికి పట్టుకుపోతాడు, అక్కడ నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, నన్ను హింసించగా వచ్చిన అతి దుర్మార్గుడు వీడు అని చూసి చూడగానే తిట్టుకుంటాడా అని ఒక క్షణకాలం సందేహం కలిగింది. మళ్ళీ వెంటనే ఏమనుకున్నాడు, ఇదేంటి ఈ ఊహ ఎందుకు వచ్చింది నాకు, కృష్ణుడంటేనే సకల ప్రాణుల యొక్క హృదయంలో ఉంటాడు, బయట ఉంటాడు. అంతర్బహిష్ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట ఈ చరాచర జగత్తంతా నారాయణుని చేత వ్యాపింపబడి ఉంది. అంటే విష్ణువు లేని స్థలమే లేదు. ఆయన నా హృదయంలో ఉంటాడు, బయట ఉంటాడు, అంతా ఉంటాడు గనక అటువంటి పరమాత్ముడికి నా గురించి తెలియదా, అందుకని నన్ను చూడగానే ఇతడు కంసుడు పంపగా వచ్చినప్పటికీ కంసుడి వలె దుష్టుడు కాదు, శిష్యుడు, నా భక్తుడు, నన్ను పూజించడానికే వచ్చాడు అని ప్రేమించి దగ్గరకి తీసుకుని లాలించి పాలించి సత్కారం అందజేస్తాడేమో. ఏమో, నాకు సత్కారమా చిత్కారమా, తిరస్కారమా పురస్కారమా, ఎటువంటి గౌరవం కలుగుతుందో లేక అవమానం కలుగుతుందో నా అదృష్టం ఎలా ఉందో ఇలా అనుకుంటూ ఏమైనప్పటికీ ఆయన దగ్గరికి వెడతాను. ఆయన తిట్టినా కొట్టినా పరమాత్ముడు, ఆయనే దిక్కు కనుక ఆయన కాళ్ళు పట్టుకుంటాను, అనుగ్రహించకుండా ఉండడు. సాయంత్రం చీకటి పడేలోపు నేను వెళ్ళి ఆ కృష్ణుడి కాళ్ళ మీద పడిపోతాను. పడిపోగానే అప్పుడు ఏం చేస్తాడైనా, తన పవిత్ర హస్తం నా తల మీద పెడతాడు. ఆయన హస్తం అభయహస్తం, ప్రశస్త హస్తం, నా మస్తం మీద పెడితే నా సమస్త పాపాలు తొలగిపోతాయి. ఆ హస్తంతో మృత్యువు కూడా తొలగిపోతుంది. మానవుడికి మరణ భయం లేకుండా శాశ్వత వైకుంఠం ఇచ్చేటటువంటి హస్తం అది. అందుకేగా అన్నవాచార్యుడు ఏమన్నాడు, ఇందరకు అభయంబు నిచ్చు చేయి. ఎంత అందంగా రాశాడండి. ఇందరకు అంటే సమస్త ప్రాణులకి అని అర్థం అనమాట. అందరికీ అనకడం బదులు ఇందరకు అనడం బాగుంటుంది. అందరకు అంటే అందులో కొంత భేదం ఉంది. మళ్ళీ ఇందరకు అంటే అది ఏ ప్రాణైనా అవ్వచ్చు. దోమ చీమ అనే తేడా లేకుండా, పాము వంటి విష కీటకాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాణికి అభయం ఇచ్చే హస్తం అన్నమాట. అది బంగారపు చెయ్యి. అటువంటి హస్తం నెత్తి మీద పెట్టకుండా ఉంటాడా అని భాగవతమే చెప్పింది. ఆ భాగవత సారాంశమే ఆయన పాట రూపంలో రాశాడు. ఇంకా కృష్ణుడి గురించి ఎంతోమంది వర్ణించగా విన్నాను. అందులో నారదుడు బాగా వర్ణించాడు. చూడబోతున్నాను ఆ ముఖం ఎలా ఉంటుందని ఊహించుకుంటున్నాడు అనమాట. ఆయన చూడలేదు కానీ పురాణాల్లో విన్నాడు కదా, అది విని ఊహించుకుంటున్నాడు. అలకభ్రాజితమై మంచి గిరదాల జుట్టుతో ఉంటుంది, బాగా జుట్టు ఉంటుంది. ఆ జుట్టు అప్పుడప్పుడు ఇలా చెవులు వెనక్కి తోసుకుంటూ ఉంటాడు మధ్య మధ్యలో ఇలాగ. ముఖానికి అందం జుట్టు, జుట్టు ఊడిపోయిన వాడికి తెలుస్తున్న బాధ ఏమిటో. అందుకని గిరదాల జుట్టు ఉన్నటువంటి వాడు ఎంత అందంగా ఉంటాడో కృష్ణుడి యొక్క వర్ణంలో చెప్పారు. అందుకని ప్రారంభమే అలకభ్రాజితమై సుధాంశునిభమై చంద్రబింబంతో సమానమైన ముఖం, అది చంద్రుడిలాగా ఆహ్లాదంగా ఉంటుంది. హాసప్రభోద్దామమై ఆయనకి నవ్వే అందం, నవ్వు ఒక వెన్నెల వంటిది, ఆ నవ్వు కాంతితో వెలిగిపోతూ ఉంటుంది ఆ ముఖం. జలజాక్షంబై తామర పువ్వుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆయన చెవులకి కుండలాలు ఉంటాయి. ఈ కుండలాల మీద నుంచి వచ్చే కాంతి బుగ్గల మీద పడుతుంది, బుగ్గలు తళుక్కని మెరిసిపోతూ ఉంటాయి. అలాంటి ఆ జలజాతాక్షుని నిమ్మగంబు కనందవు సత్యంబువో నాకు నా వలది కేగుతునున్నవి వనమృగౌరాతం పులి త్రోవలను. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ముఖాన్ని మరికొద్ది చేపట్లో చూడబోతున్నాను. సత్యం నాకు కృష్ణుడి దర్శనం అవుతుంది అని ఎలా చెప్పగలను? శకునాలను బట్టి చెబుతాను. నాకు కుడిపక్క నుంచి అడవి జంతువులు నక్కల్లాంటివి పెడుతున్నాయి. నక్క మొదలు వంటి అడవి జంతువులు మన కుడివైపు నుంచి పెడితే అది శుభశకునం. అందుకే నక్క తోక తొక్కాడు అంటారు. తెలుసో తెలియక నక్క తోక తొక్కామా ఎంతో లాభం, కుక్క తోక తొక్కామా అంతే సంగతి. కుక్క పిల్లి ఇంట్లో పెట్టుకుంటారు కానీ నక్క తోక తొక్కడమే మంచిది. కనుక నక్కలైనా పెంచండి, ఎందుకైనా మంచిది. అక్క పెంచు నక్క అన్నారు. ఎక్కడ చూసినా అసలు మెట్లెక్కుదామంటే పిల్లి, కింద చూస్తే పిల్లి, కాస్త కనీసం గోదావరి కడుతున్నప్పుడైనా దిక్కుమాల పిల్లి లేకుండా తల్లి కాస్త కాపాడు అని అమ్మవారిని ప్రార్థించాలి. సరే, కుడివైపు నుంచి మంచి శకునాలు ఏంటంటే అడవి జంతువులు వెళ్ళడం, రెండవది ఆవల దిక్కు ఇటు నుంచి అటువైపు పెడుతున్నాయని కూడా అర్థం అన్నమాట. అలా అడవి జంతువులు పెడుతున్నాయి కనుక ఇది శుభశకునం, కృష్ణుడు కనపడతాడు. మంచి శకునాల గురించి మన పౌరులు చెప్పారండో. అందుకే అర్జునుడు కూడా తీర్థయాత్ర కడుతున్నప్పుడు ఏమనుకున్నాడు, ద్వాపర పెడుతూ ద్వారకా నగరానికి పెడుతూ, అన్నీ మంచి శకునములే కన్యాలాభ సూచనలే అన్నాడు. నిజంగా కన్యాలాభం సుభద్ర దొరికింది కాసేపట్లో. కుడి కన్నదిరే కుడి భుజమదిరే, మగవాళ్ళకి కుడి కన్ను కుడి భుజం అదిరితే శుభం, ఎడమ కన్ను ఎడమ భుజం అదిరితే అంతే సంగతి. పొరపాటున ఏ మగాడైనా ఇంటికి ఎడుతున్నప్పుడు ఎడమ భుజం అదిరిందా చీపురు కట్ట తిరిగేస్తుంది వాళ్ళ ఆవిడని అర్థం. లేదా వాళ్ళ ఆవిడ రాగానే నీ సంగతి నేను చెప్పించేస్తానంటుంది. అందువల్ల ఎందుకైనా మంచిది, ఎడమ భుజం అదిరితే మాత్రం వెంటనే హనుమంతుడి నామాలు చదువుకున్నాడండి, అప్పుడు భార్యామణి చేతిలో సన్మానం తప్పుతుంది మనకు కొంచెం అనమాట. రాగానే భార్యామణి నెత్తి మీద కుంకుడుకాయలతో కొట్టకుండా ఉండాలంటే, చీపురు కట్ట తిరగేయకుండా ఉండాలంటే కుడి భుజం కుడి కన్ను అదరాలి. అదే భార్యామడికి భర్త వల్ల చిక్కు లేకుండా ఉండాలంటే, రాగానే భర్త గారు కుడి ఎడమైతే అని పాడకుండా ఉండాలంటే ఆడవాళ్ళకి ఎడమ కన్ను ఎడమ భుజం అదరాలి. ఇవన్నీ శకునాలు. ఈయనకి అదృష్టం కుడివైపు వనమృగాలు పెడుతున్నాయి, అందుకే ఉత్సాహం కలిగింది అనమాట. ఇక కృష్ణుడు చూడబోతున్నాను అనుకున్నాడు. ఇంతలో ఏమైంది, రథం ఆగిపోయింది, గుర్రాలు నడవటం లేదు. ఎందుకు నడవట్లేదా అని చూశాడు ఆయన. గుర్రాలకు కూడా భక్తి జ్ఞానం వైరాగ్యం యోగం ఉన్నాయి. అక్కడ బృందావనంలో కృష్ణుడి ఇంటికి కొంచెం దగ్గరలో ఒక ఆయన నడిచి వెళ్ళాడు ఇసుకలో. ఇసుక నేలలో ఆయన పాద ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలను చూడగానే ఇవి కృష్ణుని అడుగు జాడలు, ఇవి తొక్కి వెళ్ళకూడదని గుర్రములు కూడా ఆగిపోయాయి. అంటే వాటి యోగం అంటే గొప్పది ఆలోచించండి. సరే, మనం అంటే ఆ అడుగుదాడలను బట్టి గుర్తుపడతాం, గుర్రాలలో గుర్తుపెట్టి అవి మనకంటే బాగా గుర్తుపడతాయి. ఇంతకీ అవి నిజంగా కృష్ణుడివేనా సందేహం లేకుండా. ఎందుకని, శ్రీకృష్ణుడి అరికాళ్ళు ఏముంటాయి, తామర పువ్వు, శంఖము, చక్రము, ధనుస్సు, అంకుశం వంటి చిహ్నాలు ఉంటాయి. ఆ చిహ్నాలు కేవలం కృష్ణుడి కాళ్ళలోనే ఉంటాయి, కృష్ణుడి అరికాళ్ళు అవి ఉంటాయి. ఈ మధ్యన వాడు ఎవడో వచ్చి నా అరికాళ్ళలో కూడా ఉన్నాయన్నాడు, అవి పగుళ్ళు. వీడు మొహం తగలయ్య, అవి పగుళ్ళని చూపించి వాడు ఏవో చిగుళ్ళు అనుకుంటాడు. అందువల్ల నువ్వు కావాలి కాల్చి ముద్ర వేసుకుంటే కుదరదు. ఆయన పరమాత్మ ఒరిజినల్, ఇది డూప్లికేట్. ప్రతివాడు కాళ్ళల్లో కాల్చి ముద్ర వేసుకుని నేనే విష్ణువుని అంటే ఎలా కుదురుతుందండి? ఎట్టి పరిస్థితుల్లో మనం ఎక్కడ, ఆయన ఎక్కడ? ఆ పరమాత్మని పాదాలు చూడవలసిందే, ఆ అందమే వేరు. కిసలయములవలే అప్పుడే పుట్టిన చిగుళ్ళవలే ఉంటాయి అరికాళ్ళు. జలజాంకుశాదిరేఖలు గల హరి అడుగుల చొప్పుగని. జలజ అంటే తామర పువ్వు, అంకుశ ఏనుగును పొడిచే ఆయుధం, ఇటువంటి వాటితో కూడిన కృష్ణ పాద ముద్రలు ఆ నేల మీద ఉండడం వల్ల గుర్రము రాగా ఆయన కనిపెట్టి వెంటనే ఈయన కూడా కిందకు దూకేశాడు. దూకి ఆ అడుగు జాడల్ని తన ఒళ్ళంతా పూసుకున్నాడు, ఆ మట్టి అంతా నెత్తిమీద చల్లుకున్నాడు. అందుకే ఇప్పటికి కూడా మనం బృందావనం పెడితే అక్కడ ఆ ఇసుక నెత్తిమీద చల్లుకోవాలి, దాని మీద పడి ఉండాలి. భక్తులు అక్కడ అలా పొల్లు దండాలని పెడతారు, అంగప్రదక్షిణ ఉంటుంది కదా, అది అక్కడ చేస్తారండి. నేల మీద పడుతూ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి, అలాగనమాట. ఇప్పుడు ఇలా సాష్టాంగ పడగానే ఏమవుతుంది, చేతుల ముందు ఉంటాయి కదా గుర్తు, ఆ చేతుల దగ్గర మళ్ళీ కాళ్ళు పెట్టి మళ్ళీ ముందుకు పడతారు. అలా మొత్తం కృష్ణుడున్న ప్రాంతం అంతా, బృందావనం అంతా కేవలం పొల్లు దండములతో పరిక్రమణ చేస్తారు, శరీరముతో పరిక్రమణ చేసే మహాత్ములు ఎంతమంది ఉన్నారు ఇప్పటికి కూడా అక్కడ. అంతలా మనం చేయలేకపోయినా కనీసం అక్కడక్కడ కొన్ని ఇసుక నేలల్లో, ముఖ్యంగా రమణ రేతి, అలాగే కదంబ వృక్షం దగ్గర గోపికా వస్త్రాపహరణం చేసి దాచినటువంటి కదంబ వృక్షం దగ్గర, ఇలాంటి చోట్ల మనం సాష్టాంగపడాలి, ఆ ఇసుక ఒంటికి పూసుకోవాలి. కలియుగంలో ఏం చెప్పారు, నువ్వు నమ్మిన సద్గురువు పాదాల ధూళి కూడా బృందావన ధూళితో సమానం అన్నారు. అందుకని కొందరు గురుపాద ధూళిని కూడా శిరస్సును వేసుకుంటూ ఉంటారు. అందులో ఈయన ఆ ధూళి వాళ్ళంతా పూసేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ముందుకెళ్ళాడు. సరిగ్గా ఎదురుగుండా కొంత దూరంలో కృష్ణుడి యొక్క మందిరం ఉంది. ఆ మందిరానికి వెళ్ళేలోపు బృందావనంలో కాసేపు అంతా విచిత్రమే కనపడింది. ఒక ఇంట్లోంచి సుయ్యి సుయ్యి అనే పాలు పితుకుతున్న చప్పుడు వినబడ్డాయి. ఒక ఇంట్లో పిల్లలు ఏడుస్తున్నారు పాలు పోయమని. ఒక ఇంట్లో బాలింతరాళ్ళు జోత్సుతానంద లాంటి పాటలు పాడుతున్నారు. ఇంకో ఇంట్లోంచి తమాషాగా దూడలు అటు ఇటు పరిగెడుతున్నాయి. కుక్కలు పడుకున్నాయి వీధుల్లో. కొత్త వాళ్ళు దొరికిన భౌ భౌవులు తెరుస్తున్నాయి, అది కూడా రాశారు భాగవతంలో. కొత్త వ్యక్తులను చూచి మురుగుతున్న సారవేయంబులను అన్నారు. మీరు ఎక్కడైనా అంతే, కొత్త వాళ్ళు చూసామంటే కుక్కలు అరుస్తాయి. ఇప్పుడు నన్ను గుడి మీదకి వెళ్ళాము, ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే కుక్కలు భౌ భౌ అన్నాయి, కానీ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. ఎందుకంటే నిన్నటి రోజు వచ్చామని మాకు వాటికి అర్థమైంది. ఓహో, బుధవారం వచ్చిన వాళ్ళు మళ్ళీ గురువారం వచ్చారా అని దగ్గరికి వచ్చాక మళ్ళీ ఆగాయి. కానీ కొత్త వాళ్ళ దొరికిన ముందు మురుగుతూ ఉంటాయి. కుక్కలే కదండో ఈ మధ్యన మనుషులు గుర్తుపెడుతున్నారు. అక్కడ పని మనిషి కూడా నిన్న వచ్చిన వాళ్ళే అంది. ఈయనే నేను వచ్చేసినాడు అంది. ఆవిడ చూసేసింది. దాంతో నాకు బుర్ర పాడైపోనాలి. ఈ విధంగా వాళ్ళు కూడా గుర్తుపెట్టారు. నాకు ఎంత ఆశ్చర్యం కలిగిందో, మా కెమెరామన్ గారు ఏమో దారి తప్పినా వాళ్ళు మాత్రం బాగానే గుర్తుపెట్టేస్తున్నాడు. ఒకసారి చూస్తే ఎలా గుర్తుపెట్టారో మరి నాకు తెలియదు. నా కాషాయాన్ని చూసి గుర్తుపెట్టారో, లేకపోతే కుక్కల అరుపులు చూసి గుర్తుపెట్టారో, లేకపోతే వాళ్ళ సీసీ కెమెరాలో తెలియదు అనమాట. కాబట్టి మొత్తం మీద కొత్త వాళ్ళు వస్తే కుక్కలు భోగభూమి అంటే ఆ శబ్దాలు విన్నాడు. సరిగ్గా కృష్ణుడు ఎక్కడున్నాడని చూసేలోపు ఎదురుగుండా దృష్టి పడిందండి. సరిగ్గా ఆయన దృష్టి శ్రీకృష్ణుడు గోస్థానంలో ఉన్నాడు, గోశాలలో చూసేశాడు అక్రూరుడు. కనిన క్రూరుడు పద్మనేత్రులను చూచాడు అక్రూరుడు. ఎవరిని? తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన వాళ్ళని చూశాడు. రంగద్గాత్రులను, వాళ్ళ శరీరములు ధగధగ వెలిగిపోతున్నాయి కాంతితో. ధేను దోహన వాటి సమలంకృత ప్రియుల, గోశాలల్లో ఆవు పాలు పెతకడం కోసం ఎలాంటి బట్టలు వేసుకోవాలో అలాంటి బట్టలు వేసుకుని ఉండడం వల్ల సరిగ్గా గోశాలకు వాళ్ళు అలంకారంలో ఉన్నారు. అంటే వాళ్ళు ఉండడంతో గోశాలకే నిండుదనం వచ్చిందనమాట. వాళ్ళు అడుగు పెట్టడం వల్ల ఆ గోశాల ఎంతో అందంగా కనపడింది. కొంతమంది ఇంట్లో ఉంటే ఇంటి కళ, కొంతమంది ఉంటే ఇంట్లోకి కళ కాదు ఉత్కళ. అందువల్ల వాళ్ళు ఉండడంతోనే కళ వచ్చిందిట. ఉద్యప్పీత నీల నవీనోజ్వల వాసులం. ఒక ఆయనేమో మెరిసిపోతున్న పసుపచ్చని బట్ట కట్టుకున్నాడు, రెండో ఆయన నల్ల బట్ట కట్టుకున్నాడు, నీలాంబరం కట్టుకున్నాడు. అలా ఇద్దరు కూడా పసుపు బట్ట నల్ల వస్త్రం కట్టుకున్నారు. కుసుమమాలాధారులను మెడలో పూలదండలు ధరించారు. ధీరులను వాళ్ళు ధైర్యవంతులు. వనితాకాముల ఎటువంటి సుందరీమణి అయినా ఒక్కసారి వారిని చూస్తే వారిని కోరుకోక తప్పదు, అంత అందగాళ్ళు వాళ్ళు. కృష్ణరాముల వాళ్లే, ఒకడు కృష్ణుడు రెండో వాడు బలరాముడు. అటువంటి వాళ్ళని జగద్వంద్యక్రమోదాములను ప్రపంచంలో ఎవరైనా వారి మహిమకి వారి ప్రవర్తనకి నమస్కారం చేయవలసింది, అంతటి మహిమ కలిగిన వాళ్ళు. అటువంటి వాళ్ళని కన్య నక్రూరుడు చూశాడు. అక్రూరుడు వెంటనే వెళ్ళి సాష్టాంగదండ ప్రణామం చేశాడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ పైకి లేవనెత్తి కౌగలించుకుని, మహాత్మా నువ్వు పెద్దవాడివి, నాకు నమస్కరించడం ఏమిటి అన్నాడు. కృష్ణ, మళ్ళీ నన్ను మాయలో పెట్టకు, నువ్వు ఎలా అనగానే నేను మాయలో పడిపోతాను. నేను పెద్దవాడిని, నువ్వు చిన్నవాడివినా, నేను నీకు నమస్కరించకూడదా? ఇదొక భ్రమ. సమస్త లోకేశ్వరుడివైన పరమాత్మవి నీకు వయస్సు ఏమిటి? గురువులకి పండితులకి వయస్సుతో సంబంధం లేదు. కాబట్టి నువ్వే మా జగద్గురువి. నువ్వు పండితులకి పెద్దలు చిన్నవాళ్ళకి దండం పెట్టకూడదు అన్నావు అనుకో, మేము బుట్టలో పడిపోయి నిజంగా మేము పెద్దవాళ్ళమేమో, శుభం భూయాత్ అని నిన్ను ఆశీర్వదిద్దాం అనిపిస్తుంది. ఆశీర్వదిస్తే పతనం అయిపోతాం. అందువల్ల తండ్రి మమ్మల్ని మాయబెట్టక అనుగ్రహించవనగానే ఆయన చిరునవ్వు నవ్వి ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ నందుడు స్వాగత సత్కారాలు చెప్పాడు. మంచి గుమ్మపాలు, అప్పుడే పితికినటువంటి పాలు, కాచకుండా వేడివేడిగా ఉంటే గోరువెచ్చగా అనమాట, కాచకుండానే ఇచ్చాట. అప్పట్లో కాచకుండా పొదుగు దగ్గర పాలు తాగేవారు. తాగితే మంచి శరీర ఆరోగ్యం ఉండేది, ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు ఆ పచ్చిపాలు తాగితే చచ్చిపోతాం. కాచిన పాలల్లోనే సరిగ్గా బ్యాక్టీరియా చావట్లేదంటే అప్పట్లో ఉన్న ఆరోగ్యం వేరనుకోండి. అందులో పాలు తాగాక చెల్లెలు మొరపెట్టిన మేనల్లుళ్ళని దౌర్జన్యంగా చంపిన పరమ దుర్మార్గుడు కంసుడు పరిపాలన చేస్తూ ఉంటే ఆ పరిపాలనలో ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్న నీవు సౌఖ్యంగా ఉన్నావని అడగడం దండగ, కానీ అడగాలి కాబట్టి అడుగుతున్నావు, కుశలమా అన్నాడు కంసుడు. నందుడు ఎందుకలా అడిగాడు? కంసుడి దగ్గర సుఖం ఉండదని తెలుసు, అయినా వచ్చిన వాళ్ళు బాగున్నారా అని అడగడం ధర్మం కనుక అడిగాడు. మళ్ళీ బాగున్నారా అని ఎవరిని పెడితే వాళ్ళని అడగకూడదండి. అయ్యి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణా బాగున్నావా అనకూడదు. కృష్ణుడు బాగుంటే మనం బాగుంటాం. దేవతలు గురువుల్ని బాగున్నారా అని అడగకుండా నమస్కారం చెయ్యాలి. అదే మిత్రుల్ని బంధువుల్ని అన్నదమ్ముల్ని క్షేమమా కుశలమా అనాలి. అందుకని ఈయన బంధువు గనక నందుడు వయసులో పెద్దవాడు కాబట్టి నువ్వు కుశలంగా ఉన్నావా అని అడుగుతున్నాను అనగా ఈలోపు కృష్ణుడు కూడా లేచాడు. శుభమే నీకు ప్రమోదమే సఖులకు చుట్టాలకు క్షేమమే అభయం బే ప్రజకల్లా సంతోషాంతరంగుండమే. నీకు శుభమేనా? మా చుట్టాలంతా ఆనందంగా ఉన్నారా? మా స్నేహితులంతా అక్కడ సుఖంగానే ఉన్నారా? ప్రజలంతా భయం లేకుండా ఉన్నారా? వాళ్ళందరినీ పక్కన పెడదాం, ప్రజలు ఎలా ఉన్నారో పక్కన పెడదాం. మామ ముక్త భయుండే. మా మామగారు, మేనమామగారు, కౌశుడు గారు భయం లేకుండా నిద్రపోతున్నాడా, లేక కృష్ణుడు చంపుతాడనే భయంతో నిద్ర పట్టుకు ఏడుస్తున్నాడా? అంటే ఆయనకి తెలియదేముంది, కంసుడు రాత్రి నిద్ర పట్టక కలవరిస్తున్న విషయం ఆయనకు తెలుసు. అందుకని మామ ముక్త భయుండి అని మేనమావ గురించి అడిగాడు. అప్పుడు అన్నీ నీకు తెలుసు కృష్ణ, అయినా అడిగావు కాబట్టి చెబుతున్నాను. అతడు ధనుర్యాగం చెయ్యబోతున్నాడు, ఆ యాగానికి నిన్ను తీసుకురమ్మని నన్ను పంపాడు. రేపు ఉదయం ప్రయాణం, రథం ఎక్కి మనం పెడదాం, మిగతా వాళ్ళందరినీ కూడా ఎడ్ల బళ్ళ మీద రమ్మను. రాజుగారు యజ్ఞం చూడడానికి స్వయంగా వాహనం పంపి తక్కిన వారిని కూడా రమ్మని ఆహ్వానిస్తే వెళ్లకుండా ఉండడం ధర్మం కాదు, కనుక వస్తే మంచిది. కానుకలు కూడా పట్టుకురండనగానే కృష్ణుడు వ్యంగ్యంగా నవ్వి, అబ్బో చక్రవర్తి, సర్వసహా సమ్రాట్ గారు పిలిస్తే రాకుండా ఉంటావా అని తండ్రిని బంధువుల్ని అందరినీ పిలిపించాడు. భూనాథుండు ముఖంబు చోడ పిలువన్ పుత్తెంచినాడు. మహారాజు కంస చక్రవర్తి మనల్ని యజ్ఞం చూడడానికి రమ్మని ఆహ్వానం పంపాడు. ఆ రాజుగారిని చూడడం ధర్మం. అందువల్ల రేపు ఉదయమే ప్రయాణం, అందరూ మీ మీ వాహనములలోనో కాలినడకనో ప్రయాణమై మధురా నగరానికి వెళ్ళండి. నేనేమో రథం ఎక్కి ఈ అక్రూరుడితో పాటు సోదర సమేతంగా వస్తాను. మీరు ముందో వెనకో ప్రయాణమే ఎక్కడికి రండి, నేను రథంలో వస్తాను. రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. గురువులు, రాజులు, దేవతలు, చిన్నపిల్లలు ఇలాంటి వాళ్ళని చూడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలట, ఎంతో కొంత దక్షిణ ఇవ్వాలి. కాబట్టి రాజుగారి కోసం మనం వెళ్ళేటప్పుడు మీ మీ నేర్పుతో కానుకలు కూడా పట్టుకురండి అనగా అందరూ సంతోషపడిపోయారు. ముఖ్యంగా పిల్లలు, వాళ్ళు ఎప్పుడు శనివారపేట దాటలేదు, ఇప్పుడు మొదటిసారిగా ప్రయాణం చేయాలి. అందుకని యాత్రకి మొదటిసారిగా విదేశ యాత్రకు వెడుతున్నామనే ఆనందంతో, అది పల్లెటూరు అడవి దాటి వెడుతున్నాం అంటే వాళ్ళ దృష్టిలో అది నగరానికి వెళ్ళడం పెద్ద గొప్ప యాత్ర, మధురా నగరానికి వెడుతున్నామనే ఆనందంతో వాళ్ళంతా రాత్రి బట్టలు సర్దేసుకున్నారు. ఏది గోదావరి 5 అయితే ఈ పొద్దున 5 బయలుదేరిపోతారు గోదావరి స్టేషన్కి. అలాగా వాళ్ళ సద్దుళ్ళలో వాళ్ళు ఉన్నారు. ఆ పూట నందచక్రవర్తి అక్రూరుడికి ఎన్నో సన్మానములు చేసి విడిది ఇచ్చాడు. కృష్ణుడు స్వయముగా పాయసాన్నం దగ్గరుండి పెట్టాడు. మంచి చక్కని చక్కని పాలతో తయారు చేసిన పరమాన్నం పెట్టించాడు, కానుకలు ఇచ్చాడు. ఉదయం స్నానానంతరం రథం సిద్ధం చేసుకున్న అక్రూరుడు వాకిటి దగ్గర నిలబడితే బలరాముడు కృష్ణుడు అలంకరించుకొని కొన్ని కానుకలు కంసుడికి ఇవ్వడానికి పట్టుకుని రథం ఎక్కారు. రథం చుట్టూ ప్రదక్షిణ చేసి మరీ ఎక్కారు. ఇక నందాదులు, కృష్ణుడి మిత్రులైన గోపాల బాలకులు అందరూ కోలాహలంగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ విషయం గోపికలకి తెలిసింది. అయ్యో మన కృష్ణుడికి వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతే తిరిగి రాడని వాళ్ళకి ఎందుకో అనుమానం వచ్చేసింది. అందుకని వాళ్ళు ఏడవడం మొదలెట్టారు. కృష్ణ మేము వస్తామన్నారు, కృష్ణుడు రావడానికి వెళ్ళలేదంటాడు. అందుకని వాళ్ళు ఎంత ఏడ్చారో తెలిసినా కృష్ణుడికి దూరం అయిపోతున్నప్పుడు వాళ్ళు పొందిన బాధ అంతా ఎంత కాదు. మా గురువు అనుకున్నాం, మా దైవం అనుకున్నాం, అటువంటి కృష్ణుడు మాకు దూరం అయిపోతున్నాడే అని పాపం కళ్ళ వెంబడి అశ్రువులు ఒక నదిలా ప్రవహిస్తూ ఉండగా ఏడ్చారు. బ్రహ్మదేవుని తిట్టుకున్నారు. మేటి గృహస్థు బ్రహ్మయ్యని మిక్కిలిన మితిమమ్మ. బ్రహ్మదేవుడు గృహస్థాశ్రమంలో ఉండిన పుణ్యాత్ముడని నమ్మాం, ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న పుణ్యాత్ముడు కాదని పాపిష్టివాడని అర్థమైపోయింది. ఆయనే పుణ్యాత్ముడైతే ఈ శ్రీకృష్ణుడు మనకు దూరం అయిపోవాలని మన నుదుట పనికి మారిన రాత రాస్తాడా, మంచి రాత రాయకుండా పనికి మారిన రాత రాశాడు. బ్రహ్మ రాసిన రాత ప్రకారమే ఎవడి జీవితమైనా నడుస్తుంది. ఆయన ఏమని రాశాడు, మన నుదుట కృష్ణుడికి దూరం అయిపోమని రాశాడు. ఇలాంటి రాత రాసే ఈ బ్రహ్మగాడు బ్రహ్మగాడా అని బ్రహ్మను తిట్టేసుకున్నారు వాళ్ళ మధ్యలో. భారతికైన చెప్పరే, కొంతమంది ఉన్నారు ఆ సరస్వతికైనా చెప్పుకుంటే మంచిదేమో, సరస్వతీదేవి మాట వినకుండా ఉంటాడా బ్రహ్మ? ఎంత గొప్పవాడైన భార్య మాట వింటాడు కదా, ఆ విషయం నేను మీకు కూడా చెప్పక్కర్లేదు కదా. ఇక్కడ ఎన్నున్నా ఇంటి దగ్గరికి వెళ్ళాక భార్యామడి గట్టిగా డొక్కలో పోటు పడిచేలా చెయ్యి అందంటే చేయకుండా ఎంతమంది ఉండగలరు అని నేను అనలేదు, వ్యాసుడు అన్నాడు. అందువల్ల కనీసం ఆ భారతికైనా చెప్పండి తల్లి అని కొందరంటే మరికొంతమంది అక్రూరుని తిట్టారు. ఈ అక్రూరుడు అక్రూరుడు కాదు, వీడు దుర్మార్గుడు. అక్రూరుండని పేరు పెట్టుకొని చర్చించి నాడు అక్రూరుండట క్రూరుడీతడు నిరంబక్రూరుడవునే నీ నిర్వక్రత్వంబున కృష్ణు వెట్టి తన త్రోభంబో విచారింపడే. ఈ దుర్మార్గుడికి ఎవడో కాని అక్రూరుడు అని పేరు పెట్టారు. వీడు అక్రూరుడు కాదు, క్రూరుడు. అక్రూరుడైతే మన కృష్ణుణ్ణి మనకి దూరం చేయటానికి ఇక్కడికి వచ్చి బృందావనం నుంచి మధురా నగరానికి పట్టుకెడతాడా? మన కృష్ణుడు మనకి ప్రాణం, ఆయన్ని మనకి ఎవరైనా దూరం చేశారంటే వాళ్ళు క్రూరులే. వీడు నిజంగా క్రూరుడైతే, క్రూరుడు కానివాడైతే మన కృష్ణుణ్ణి వదిలి తానొక్కడే తన దారిని వెళ్ళిపోతాడు. కానీ వీడు దుర్మార్గుడండి, ఇలాంటి వాడికి రెండు బొగ్గపోట్లైనా పడవాలి అని కొందరు అనుకుంటే, కొంతమంది మనసులో వీడు వెడుతున్న రథం దారిలో చక్రాలు విరిగి కూలిపోతే బాగుండు అనుకున్నారు. మరికొంతమంది వీడే పడిపోతే బాగుండు అనుకున్నారు. పాపం వాడేం చేశాడు, కరీ కృష్ణుడిని దూరం చేస్తున్నాడనే బాధతో శాపం పెట్టారనమాట. ఇలా జరిగింది ఒకసారి వరంగల్లో. ఒకసారి స్టేషన్కి తీసుకెళ్తున్నప్పుడు ఓ భక్తుడు, రైలు వాళ్ళ లేట్ అయితే బాగుండు, రాకుండా ఉంటే బాగుండు, మళ్ళీ గురువుగారికి కాసేపు మన ఇంట్లో ఉంటారు అని ఒకళ్ళు, కారు టైర్ వరస్ట్ అయితే బాగుండు అని వరస్ట్ అయినా గురువుగారి మీద ఉన్నటువంటి భక్తి వల్ల అలా కోరుకున్న వాళ్ళు ఉన్నారండి. నా మీదే ఇంత భక్తి ఉంటే జగద్గురువైన కృష్ణుడి మీద ఎంత భక్తి ఉంటుందో ఆలోచించండి. వాళ్ళు అనుకున్నట్టు ఏం జరగలేదు, రథం వెళ్ళిపోయింది. ఆ రథం చక్రాల నుంచి వచ్చే దుమ్ము కూడా అడిగిపోయేదాకా గుమ్మాల దగ్గర నిలబడి ఏడుపు మహంతో ఇంట్లో గడిపారు వాళ్ళు. ఇంకంతే, కృష్ణుడు మన దగ్గరికి రాడనుకుని ఈలోపు రథం కొంత దూరం వెళ్ళాక బృందావనంలో యమున వచ్చింది. యమున దగ్గరికి రాగానే కృష్ణుడు రథం ఆపి కావాలని అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని మంచినీళ్ళు తాగి రథం ఎక్కాడు. ఎందుకని, రథం తాను ఆపితే ఈ వంకతో అక్రూరుడు కూడా రథం దిగుతాడు కదా. అందుకని అక్రూరుడికి లోపల ఎక్కడో ఎంతో కొంత భయం ఉంది. ఏమిటా భయం? ఈ కృష్ణుడు ఎంతో గొప్పవాడే అని విన్నాను, కానీ కళ్ళారా వాళ్ళ మహిమ చూడలేదు. వీళ్ళెంత వీరులైనా మనుషులు, చిన్నపిల్లలు, 8 ఏళ్ల పిల్లలు, సుకుమారులు. అక్కడ యుద్ధం చేయవలసింది ఎవరితో? చాణూరుడు, ముష్టికుడు లాంటి వాళ్లతో. వాళ్ళు కొండలు, ఆ కొండల్లో ఉన్న చిన్న తులసి మొక్క లాంటి వాడు. అటువంటి ఈ పిల్లలు ఆ దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నప్పుడు పచ్చడైపోతారేమో అని ఒక రవ్వంత భయం ఉందండి. ఆ భయం తొలగించాలి, అందుకే అతనికి తమ మహిమ చూపించాలి. అందుకనే అక్రూరుడు స్వతసిద్ధంగా సాధువు భక్తుడు గనక వీళ్ళు రథం ఆపి మంచినీళ్ళు తాగి రథం ఎక్కి కూర్చున్నారు. అప్పుడు ఆయన ఉన్నాడు, సంధ్యా సమయం అయింది, మధ్యాహ్న సంధ్యా సమయంలో నేను స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటాను, అనుష్ఠానం చేసుకుంటాను అని వాళ్ళని ఆపి నదిలోకి దిగాడు. దిగి హాయిగా స్నానం చేశాడు. ఇక్కడితో ఆయన జాతకమే మారిపోయింది. స్నానము చేసి చేసి నది చల్లని నీటను రామకృష్ణులన్ మానుగదూచి వీరు రథ మధ్యమునన్ బసిగిల్చియున్నవారు ఈ నది నీరి లోపలకు ఎప్పుడు వచ్చి రటంచు లేచి మేధానిధి చూచే వారల రథస్థుల భక్త మనోరథస్థులను. హాయిగా స్నానం చేశాడు ఆయన నీటిలో. ఈ చెవులు, ముక్కు, కళ్ళు వేళ్లతో గట్టిగా మూసుకుని బుడు అని ఒలిగాడు. అలా మురిగి స్నానం చేస్తున్న ఆయనకి నది అడుగున, నీటి అడుగున ఒక విచిత్ర దృశ్యం కనపడింది. ఏమిటా దృశ్యం? ఒక గొప్ప రథం. ఆ రథంలో కూర్చున్న బలరామకృష్ణులు చిరునవ్వు నవ్వుతూ అక్రూరుణ్ణి దీవిస్తూ కనపడ్డారు. ఆయన తెల్లబోయాడు. వాళ్ళు ఒడ్డు మీద కదా ఉండాలి, రథం నీళ్లలోకి రాదు, ఒడ్డు మీద ఉంటుంది. ఒడ్డు మీద రథంలో కూర్చోవలసినటువంటి బలరామకృష్ణులు రథంతో పాటు నేను స్నానం చేస్తున్న సమయంలో పొరపాటును ఇందులోకి వచ్చేశారా, ఈ నది నీటిలోకి వచ్చారా అనే అనుమానంతో నీటిలోంచి పైకి లేచాడు. భక్తుల మనస్సు అనే రథంలో ఉండే ఆ బలరామకృష్ణులు ఇప్పుడు ఒడ్డు మీద రథంలోనే ఉన్నారు. అంటే ఒడ్డు మీద రథం ఉంది, అందులో భక్తుల మనోరథస్థులైన బలరామకృష్ణులు కనబడ్డారు. అప్పుడు ఆయన మళ్ళీ నీళ్లలో మునిగాడు. మళ్ళీ నీటిలో రథం కనబడుతోంది, బలరామకృష్ణులు కనబడుతున్నారు. పైకి లేస్తే మళ్ళీ పైన రథం ఉంది, రథంలో బలరామకృష్ణులు ఉన్నారు. ఆయనకు అనుమానం వచ్చింది, బుర్ర తిరిగింది, కళ్ళు బైర్లు గమ్మాయి, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదేం విచిత్రం అనుకున్నాడు ఆయన.
కంటిల్ ముందు రథంపుపై జలములో కంటిల్ తుదిల్ క్రమ్మరం కంటిల్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటందో చిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంటాశ్చర్యము చూతు నంచు మరియున్ను హిల్చి మగ్నాంగుడై.
ఇంతకు పూర్వమే ఒడ్డు మీద రథం ఉన్నది, ఆ రథంలో బలరామకృష్ణులు కనబడ్డారు. ఒడ్డు మీద రథంలో బలరామకృష్ణులు ఉన్నారు కదా అని నీళ్లల్లో దిగితే నీళ్లల్లోకి రథం వచ్చింది, రథంలో మళ్ళీ వాళ్ళు కూర్చొని కనబడ్డారు. మళ్ళీ పైకి లేస్తే పైన కనబడుతున్నారు, నీళ్లల్లో దిగితే నీళ్లల్లో కనబడుతున్నారు. ఎంత గొప్పవాళ్ళైనా ఏకకాలంలో రెండు చోట్ల కనబడగలరా? ఒడ్డు మీద ఉండడం ఆశ్చర్యం కాదు, నీళ్లల్లో రథంతో పాటుగా రావడం, రథంలో కూర్చుని కనబడడం ఆశ్చర్యం కదా. ఇది విభ్రాంతియా, మానసికమైన ఒక రకమైన వైకల్యమా, మాయయా, నిజమా? ఇదే నేను నిద్రపోతున్నానా లేక మెలకుగా ఉన్నానా అనే అనుమానం వచ్చేసింది ఆయనకి. వీళ్ళు కళ్యాణ చారిత్రులు, మహాత్ములు అంటే పవిత్రమైన మహిమ కలిగిన వాళ్ళే, అయినప్పటికీ నీటిలో ఉండడం ఆశ్చర్యమే కదా. మళ్ళీ ఇంకోసారి పరిశీలిద్దాం, నీటిలో ఉన్నది నిజమా కాదా అని మళ్ళీ నీళ్లల్లోకి మెలిగాడు. ఈసారి నీళ్లల్లో మెలిగిన ఆయనకి నీటి అడుగున రథము, రథంలో కూర్చున్న బలరామకృష్ణులు కాకుండా మరొక కొత్త దృశ్యం కనపడింది.
పోషిత బాంధవుండు యదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాషిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషు నిన్.
బంధువులను పోషించే మంచి గుణము కలిగిన అక్రూరుడు నీటి అడుగున ఎవరిని తూచాడు? ఆదిశేషుణ్ణి తూచాడు. ఆదిశేషుడు ఎలా ఉన్నాడు?
సద్భాషుడు, చక్కగా మాట్లాడతాడు.
అసలు ఆదిశేషుడు అంత అద్భుతంగా మాట్లాడేవాడు ఎవరుంటాడు? వాక్యం అంటే ఆయందే, మధురమైన మాట అంటే పాండిత్యం అంటే ఆయందే. వాక్చాతుర్యం కలిగిన పరమాత్ముడిని చూశాడు, చక్కగా మాట్లాడే ఆదిశేషుడిని చూశాడు. ఆయనకి 1000 పడగలున్నాయి. ఆ 1000 పడగల మీద మణులు ధగ 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 వెలిగిపోతున్నాయి. రత్నముల చేత ధగధగ వెలుగుతున్న 1000 పడగలు, ఆ 1000 పడగల మీద భూమి ఉన్నది, భూమిని మోసుకున్నాడు ఆయన పైగా. అందుకే భూమి భృద్వేషు, భూమిని మోయటం వల్ల భూమిని మోసేవాడిని మహారాజు అంటారు కనుక మహారాజు వేషంలో ఉన్నాడు. కృపాభిలాషు, సాధారణంగా పామును చూస్తే భయం వేస్తుంది, కానీ ఆదిశేషుడు 1000 పడగలతో ఉన్న అంత భయంకర సర్పమైన ఆయన దగ్గర నుంచి మాత్రం కరుణ తప్ప క్రోధం కనపడటంలా, ఆయన చూపుల్లో కరుణ తొణికెసలాడుతున్నది. ప్రతివీరచము విజిగీషు, శత్రు సైన్యములను జయించాలనే కోరికతో ఉన్నాడు ఆయన. ఆయన ఎక్కడుంటే అక్కడ శత్రువుల మీద జయమే తప్ప అపజయం ఉండదు. పైగా బయట ఉన్న శత్రువులు జయించడం గొప్ప కాదు, లోపల ఉన్న కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలని 6 శత్రువులు జయించిన వాడు ఆయన. అందువల్ల ఆయన ప్రతివీర చమూ విజిగీషుడు. నిత్య సంతోషు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. మాట వరుసకు కూడా దుఃఖం ఉండదు ఆయనకి. ఎప్పుడు సంతోషంగా ఉంటే అక్కడ భగవంతుడు ఉంటాడండి, ఎప్పుడు ఏడుస్తూ ఉంటే అక్కడ మృత్యుదేవత ఉంటుంది. దెయ్యాలు ఉంటాయి, భూత ప్రేత పిశాచాలు ఉంటాయి. కాబట్టి మీరు ఈ రోజున చేయాలన్నమాట, రోజు ఏడవాలి, అవునా? ఎప్పుడు ఏడుపు రానివ్వకూడదు, నిత్యం సంతోషంతో ఉండాలి. అరోషు, అసలు కోపమే ఉండకూడదు, అసలు మాట వరుస కూడా కోపం ఉండకూడదు. చూడండి కొంతమందిని ఎంత శాంతంగా ఉంటారు, భార్యని ఆహా నువ్వు ఎంత గొప్పదా అని, కొడుకుని ఆహా పుత్ర నువ్వు పుట్టడం వల్ల నా జన్మ ధన్యమైంది కదరా అని పుత్రుణ్ణి, ఇక కోడలను అయితే కోడలా నీ వల్ల కదా వచ్చాయి నాకు మేడలు అని కోడల్ని మేడలు తెచ్చిందని పొగుడుతూ మనవడనో మనవరాలను మనవరాలను అయితే చెప్పక్కర్లా, నా తల్లి నీ ఒక్క జీవుడు ఎంత బాగుందో బంగారం అని పొగుడుతూ, ఇంకా తమ్ముళ్ళో అన్నయ్యలో వస్తే ఓహో నా అదృష్టం అనుకుంటూ, సోదరీమణి వస్తే నెత్తి మీద పెట్టుకుంటూ, స్నేహితులు కనపడితే ఆనందపడిపోతూ, పొరపాటున మనం అన్నం వడ్డించుకున్న మన విస్తరాకులు ఎవరినైనా కూర్చుంటే నా విస్తరాకు మీరు పట్టుకుపోయి తినేయండి నాకు అక్కర్లేదంటూ, మన మాగాయ పచ్చడి గోంగూర పచ్చడి వాళ్ళకే ఇచ్చేస్తూ అలా కోపం లేకుండా ఉంటారు కొందరు. చూసారా, వీళ్ళంతా ఆదిశేషుడి యొక్క వంశతో పుట్టారన్నమాట. అందువల్ల
అరోషు మాట వరస కూడా కోపడదు ఆయనకి. నిర్దలిత దోషు అసలు దోషమే లేదు. పరమ పుణ్యాత్ముడు ఆయన, ఆయనలో ఒక్క దోషం కూడా ఉండదు. అనేక విశేషు ఎన్నో విశేషములు కలిగిన వాడు, అటువంటి ఆదిశేషుడు కనపడ్డాడు. ఈసారి రథం కనపడలేదు, బలరాముడు కనపడలేదు, కృష్ణుడు కనపడలేదు. ఆ స్థానంలో ముందు ఆదిశేషుడు ఇలా చుట్టలు చుట్టుకుని 1000 పడగలెత్తి ఎంత అపూర్వ రీతిలో కనపడ్డాడు. ఇప్పుడు ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుని కూర్చున్నాడుగా, ఆ ఆదిశేషుడి యొక్క పారూపు మీద ఎవరు కనపడ్డారు?
ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాని మేఘ మధ్యంబున మెరుగు చందంబున వరమున శ్రీదేవి ఒప్పువాని ముసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల తనయుడాడెడి బొడ్డు దమ్మివాని కదలిన బహు పదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాని జలజగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య కని అయిన వాని ఒక్క పురుషవర్యుకాంచే.
ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో వయ్యారంగా పడుకున్నాడు ఒక ఆయన. ఆయన ఎలా ఉన్నాడు? పచ్చని బట్ట కట్టుకున్నాడు, పీతాంబరధారి, పసుపు పచ్చని వస్త్రం ధరించాడు. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. మేఘంలో మెరుపు తీగలాగా ఆయన వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. లక్ష్మీదేవి ఏమో మెరుపు తీగలో ఉంది, ఆయనేమో నీలంగా ఉండడం వల్ల మేఘంలో ఉన్నాడు. ఇక ఆయన బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వు వికసించింది, తెల్ల తామర పువ్వు అది. ఆ తెల్ల తామర పువ్వులో 4 ముఖములు కలిగిన ఒక బాబు గారు ఆడుకుంటున్నారండి. అవి బ్రహ్మగారు కూడా చిన్న బిడ్డలా ఆడుకుంటున్నాడు అనమాట. ఆయన బొడ్డు దగ్గరలో ఉన్నటువంటి ఆ తామర పువ్వు తెల్ల తామర పువ్వు. తెల్ల తామర పువ్వులో ఉన్న బిడ్డేమో ఎర్రగా ఉన్నాడు. ఆ ఎర్ర తామర పువ్వు ఏమో అన్నట్టుగా ఆయన ముఖాలు 4 తామర పువ్వుల్లో ఉన్నాయి. ఇక్కడే ఒక పెద్ద తమాషా. ఊర్ధ్వలోకాల్లో దేవలోకపు తుమ్మెదలు ఉంటాయి. ఆ దేవలోకపు తుమ్మెదలు శ్రీ విష్ణువు యొక్క బొడ్డులో ఉన్న తెల్ల తామర పువ్వు మీద వాలి అందులో తేనె తాగుదామని వచ్చాయి. తీరా తెల్ల తామర పువ్వు మీద వాలిపోయి అందులో తేనె తాగుదాము అనుకున్న సమయమునకు ఆ తామర పువ్వులు ఎవరు కనబడ్డారు? బ్రహ్మగారు చిన్న బిడ్డలా ఆడుకుంటూ కనబడ్డాడు. బ్రహ్మగారికి ఏమున్నాయి? 4 ముఖాలు ఉన్నాయి. ఆ 4 ముఖాలు గుండ్రంగా తామర పువ్వుల్లో ఉన్నాయి. బ్రహ్మ నోట్లోంచి లాలాజలం, అచ్చతనుగులు చెప్పాలంటే సొంగ వస్తుంది. ఈ లాలాజలం ఎలా ఉంది చూడడానికి? తామర పువ్వులోంచి తేనె వచ్చినట్టుగా ఉందిట. ముఖం ఎర్ర తామర పువ్వు, అందులోంచి తేనె స్రవిస్తోంది అన్నట్టుగా ఉంది. ఈ తేనె తాగడానికి ఈ తుమ్మెదలు నోట్లో దూరబోయాయి. అప్పుడు ఆయన, ఒసే తుమ్మెదల్లారా, ఇది నా నోరు, ఇది లాలాజలం, ఇది తామర పువ్వు కాదు అని తోలుకుంటున్నట్ట. ఆ దృశ్యం ఎంత బాగుందో చూడండి. అందుకని ఏమన్నారు? ముసరు తేటులు వెవ్వ, ముసురుతున్న తుమ్మెదలు దూరం అయ్యేలాగా విచ్చుకునేలాగా తోలుకుంటున్న ముఖ చతుష్కము కల 4 తలలు కలిగిన తనయుడాడి బొడ్డు దమ్మివాడు అని ఒక్క ముక్కలో ఇంత కవిత్వం రాశారు. ఇది కవిత్వం అంటే. ఇంకా తర్వాత మరొక దృశ్యం కనపడింది అక్రూరుడికి. ఆయనకు అనేక పాదములున్నాయి. అందుకే వేదమాయన్ని ఓం సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటోంది. అనేక శిరస్సులు, అనేక పాదములు, అనేక నేత్రములు, అనేక కిరీటములు, అనేక బాహువులు కలిగిన వాడు. ఆయనకి ఎన్ని కాళ్ళున్నాయో లెక్క పెట్టలేము. ఈ కాళ్ళకి గజ్జలు ఉన్నాయి. స్వామివారు ఇటు పడుకున్నవాడు ఒకసారి ఇటు ఒత్తిగిల్లాడు. ఒత్తిగిల్లగానే మొత్తం పాదాలన్నీ ఇటు నుంచి ఇటు కదిలేయి. కదలగానే ఆ పాదాలకున్న గజ్జలన్నీ ఒకేసారి గణగణగణగణ మోగాయి. పాదాలకున్న గజ్జల మొవ్వలు ఒకేసారి గణ గణ గణమని మోగుతూ ఉంటే ఆ శబ్దం అతి మధురమైన ఓంకారంలో ఉంది. అందుకని అన్నమాట, అతి మధుర మధుర మధురమౌ ఓంకారం అని పాడారంటే, రాశారంటే భాగవతం చదివారు కాబట్టి రాశారు. లేకపోతే ఏం రాస్తారు వాడు మాకు? అంత అద్భుతమైన శబ్దం అట. కదలిన బహుపదక్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాని. ఇక ఆ మహాత్ముణ్ణి బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వంటి మహానుభావులు చుట్టూ చేరి భక్తితో స్తోత్రం చేస్తున్నారు. ఆ స్తోత్రాలు అందుకుంటున్నాడు, వాళ్ల చేత ప్రశంసింపబడుతున్నాడు. సౌందర్య కని అందాల రాశి అటువంటి పురుషోత్తముణ్ణి చూచాడు నీటి అడుగున ఆదిశేషుడి యొక్క పానుపు మధ్యలో అక్రూరుడు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాత గొల్ఫజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాధరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుండును కంబుకంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలో విద్యా విద్యాది మాయాశక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని కాంచి భక్తి సంభ్రమంబుల గలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్ల నినుతించే. ఇంకా మహానుభావుడు ఎంతో అద్భుతమైన సౌందర్యంతో ఉన్నాడు. అన్ని అవయవాలు అందంగానే ఉన్నాయి. ఏ లక్షణం చూసినా శుభ లక్షణమే. కాలి గోరు, చెవులు, ముక్కులు, చేతి గోళ్ళు, వేళ్ళు, నడుము, ఏ వస్తువు ఎలా ఉంటే బాగుంటుందో అలా తీర్చిదిద్దినట్లుగా ఉన్నాయి ఆయన అవయవాలన్నీ కూడా. అనేక శిరస్సులున్నాయిగా, ఆ శిరస్సులన్నిటికీ కిరీటాలు ఉన్నాయి. ఆ కిరీటాలకి నవరత్నములు తాపడం చేయబడ్డాయి. చేతులకి కంకణాలు ఉన్నాయి, చెవులకి మకర కుండలాలు, మొసలాకారంలో ఉన్న కుండలాలు ఉన్నాయి, నడుముకి వడ్డాణం, వడ్డాణానికి మువ్వలున్నాయి, ఆ మువ్వలు చీటికి మాటికి గణగణ శబ్దం చేస్తున్నాయి, పాదాలకి గజ్జలు ఉన్నాయి, చేతులు మోకాళ్ళ దాకా వేళ్లాడుతున్నాయి. అందువల్ల ఆజానుబాహుడు అన్నారు. సన్నగా ఉంది నడుము, తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి కళ్ళు, ఒత్తైన గిరదాల జుట్టు వెనక్కల వేళ్లాడుతూ ఉన్నది. ఆ మహానుభావుడి వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉన్నది. ఇది కాక బ్రహ్మ, రుద్రుడు, ప్రహ్లాదుడు, నారదుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి వాళ్ళు ప్రహ్లాదాదులు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తూ ఉంటే ఆ స్తోత్రములు అందుకుని వారిని అనుగ్రహిస్తున్నాడు ఆ పరమాత్ముడు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య అనే 9 శక్తులు స్త్రీ రూపాలతో ఆయన చుట్టూ చేరి ఆయన్ని సేవిస్తున్నాయి. ఇన్ని సేవలు అందుకుంటున్న పరమాత్ముడు చూడడంతో అక్రూరుడు తనను తాను మరిచిపోయాడు. ఇదంతా యమునా నదీ జలాలలో జరుగుతోంది. ఎన్ని గంటలు ఉండిపోయాడో లెక్కలేదు. 2-3 గంటల కంటే పైనే ఉండిపోయాడు. అంతసేపు నీటిలో అడుగుని ఎవడన్నా కదలకుండా ఉండి స్తోత్రం చేయగలడా? చేశాడు. అదే భగవంతుని మహిమంటే తనను తాను మరిచి భక్తి ఆనందం అంతకంతకీ పెరిగిపోతూ ఉండగా, కంఠం గద్గదం అయిపోతూ ఉండగా, 2 చేతులు జోడించి నారాయణుణ్ణి, విశ్వరూపుణ్ణి ఇలా స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రమే అక్రూరస్తవం. భక్తితో ఈ స్తోత్రాన్ని విన్నవాళ్ళు, చదివిన వాళ్ళు, తరచుగా దీనిని గానం చేసేవాళ్ళు ముందు యహం తర్వాత పరం పొందుతారు. పునర్జన్మ లేకుండా చేసే ఆ పూర్వ స్తోత్రం, భయంకర దారిద్ర్యం తొలగించే స్తోత్రం, అనుకున్న కోరికలు తొలగించే స్తోత్రం, ఇహపరాలు రెండూ సమకూర్చే స్తోత్రంగా దీన్ని పెద్దలు కీర్తించారు. ఆ స్తోత్రం అక్రూరుడు నీటిలో చేసిన స్తోత్రం ఇప్పుడు శ్రద్ధతో విందాం.
శ్రీమాని మానచోర శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకుల అభీల పాదోనిధింగోలగా బాలకేళీ గతిందేలి నారాయణాఖ్యం పటుఖ్యాతి సోభిల్లు నీనాభికంజంబులో లోకపుంజంబులంబన్ను విన్నాణియమన్న ఆ బంబ ఉత్పన్నుడయ్యంగదా పావకాశ వాతావని వారి అహంకార మాయా మహామానసాదులు హృషికాదులు లోకముల్లోక బీజంబులు నిత్య సందోహమై నీ మహాదేహమన్ దుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీ యొప్పిదం బెల్ల నోచల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో కూడి క్రీడించు లోకానుసంధాత ఆధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరంభోజ గర్భాత్ములజ్జాత్ములందున్న లేకాది దైవంబులందున్న శేషాది భూతంబులందున్ సదా సాక్షివయ్యుండుదంతుంత్రయీ పద్ధతి కొందరింద్రాది దేవాభిధానంబులన్ నిక్క మొక్కండవంతున్మరిన్ పాంచరాత్రానుసారంబుగా తన్మయత్వంబుతో నలుగురై చెల్గు వాటింతు వంచున్ మరి నీవు నారాయణ క్షుండవంచున్ శివాక్షుండవంచున్ మరింపెక్కు మార్గం బులన్ నిన్ను నగ్గింతుడెగ్గేమి ఏరుల్ పయోరాశి నేరాసులై కూడు క్రీడన్ ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతం బులందేకమౌరేకలోకావధిన్ వీకనే పోకలంబోక ఏకాకి వయ్యుండు దిశ కృషానుండు నింబోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంబో నిధుల్ కుచ్చి శల్యంబుల ద్రుల్లతాశాలముల్ రామముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాకంబు రేలుంబగళ్ళు నివేశంబులంబో జగర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితోదంబరానోకహానేక శాఖాఫలాపూరితానంత జంతు ప్రకాండంబులీలన్ ప్రసిద్ధోదరాశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండున్ మహారూప నీ రూపముల్ వెగ్గలం బొగ్గడింపన్ లయాంబోధిలో మీనుమేనన్ విరోధిన్ నిరోధించి సాధించి మున్వేధకుల్ వేదరాశిన్ ప్రసాదింపవే కైటభ శ్రీమధుల్ చక్రివై మొత్తవే ఎత్తవే మంద రాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్వీది కింద్రోచి దోషాచరుంగుంజిమ్ముతుంగ్రుంభవేదండివై దండివై రోచ నిందూచి యాచింపవే పెంపవే మేను బ్రహ్మాండమున్ నిండబారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ నిక్క మొక్కండవంచును ఇంక కల్కి మూర్తిం ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడను నన్ను మాయా విపన్నున్ విషన్నున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖిన్నతం బాపి మన్యంపవే పెంపుదీపింపవే పన్నగాధీశతల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః.
ఓ లక్ష్మీవల్లభ, శుభమైనది ఈ ఆకారం. ఈ సమస్త లోకాలకి మూలకారకుడివి నువ్వు, మహావీరుడివి. ఈ జగత్తంతా దేనివల్ల పుడుతున్నదో దానికి హేతువు అని పేరు. హేతువునకు కూడా మూలహేతువైన నీకు నమస్కారం. ఈ చరాచర జగత్తంతా ప్రళయకాలంలో నాశనం అయిపోతుంది. అప్పుడు కూడా నాశనం కాకుండా విశ్వరూపంతో లోకాన్ని రక్షించే పరమాత్ముడివి. మర్యాకు మీద కనిపించి మార్కండేయుడికి దర్శనమిచ్చిన వాడివి. అటువంటి నీకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాము. ప్రభు, నీకు రూపం లేదు, గుణము లేదు, కర్మ లేదు, అయినా పూజించేటటువంటి భక్తుల కోసం బ్రహ్మగా, విష్ణువుగా, రుద్రుడిగా, గణపతిగా, కుమారుడిగా రకరకాల రూపాల్లో దర్శనమిచ్చి వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావు. కొందరు పంచరాత్రంతో, కొందరు స్మార్తాగమంతో, కొందరు అద్వైతంతో, కొందరు ద్వైతంతో నిన్ను అర్చన చేస్తూ ఉంటారు. ఎవరు ఏ విధముగా అర్చించినా చివరికి నిన్ను పొందొచ్చు. అజ్ఞానంతో మా అర్చనా విధానమే గొప్పదని కొందరు కొట్టుకుంటారు. జ్ఞానులు ఏ దేవుడికి నమస్కరించినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని గ్రహించి ఏ దేవుడికి నమస్కరించినా ఆ నమస్కారం కేశవుడికి చేరుతుందనుకుంటారు. నదులన్నీ సముద్రంలో కలుస్తాయి, అలాగే సమస్త పూజలు నీలోనే చేరిపోతాయి. అటువంటి నీకు నేను భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాను. కొండలో ఉన్నప్పుడు కొండెడు నీరంటారు, చెరువులో ఉంటే చెరువుడు నీరంటారు. ఈ కొండ పగిలిపోయి నీళ్లు సముద్రంలో కలిపినా, ఈ చెరువులో నీరు వచ్చి సముద్రంలో కలిసినా, నది వెళ్ళి సముద్రంలో కలిసినా, చివరికి మిగిలేది సముద్రమే. అలాగే ఇవన్నీ చివరికి నీలోనే చేరిపోతాయి. అటువంటి నీకు నమస్కారం. ప్రభు, ఇంద్రుడిగా, చంద్రుడిగా, నక్షత్రాలుగా కనపడుతున్న ఈ లోకాలన్నీ నీ స్వరూపాలు. నీవు విరాట్ రూపం ధరించినప్పుడు, విశ్వరూపం ధరించినప్పుడు భూమి నీకు పాదం, సముద్రం నీకు పట్టవుతుంది. ఇక ఈ కొండలన్నీ నీలో ఉన్న ఎముకలు, నీలో ఎముకలుగా కనపడుతున్నవన్నీ ఈ చరాచర జగత్తులో ఉన్న కొండలు. లతాశాలములు రోమములు, ఈ తీగలు చెట్లు అవే రోమాలు. ఆకాశం నీ శిరస్సు, అగ్ని నీ ముఖం, సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను, దిక్కులు నీ బాహువులు, నీ చేతులు అవుతున్నాయి. అటువంటి నీకు నమస్కారం. వర్షమే నీకు వీర్యము. ఈ చరాచర జగత్తులో ప్రతి లోకము ప్రాణి నీ శరీరంలో ఉన్నాయి. 18 పురాణములు నీ శరీర రూపం ధరించాయి. నీ వేదస్వరూపుడివి, వేదాల చేత ఉపనిషత్తుల చేత స్తుతింపబడేవాడివి. అటువంటి నీకు నమస్కారం. విరాట్ పురుష నీకు నమస్కారం, శాశ్వతుడివి అవ్యయుడివి ఆయన నీకు నమస్కారం. ఒకట రెండ ఎన్నో పర్యాయములు భూమిని రక్షించటానికి అవతారం ఎత్తావు. ఒకనొకప్పుడు చరాచర జగత్తంతా జలప్రళయంలో నిండినప్పుడు బ్రహ్మ దగ్గర ఉన్న వేదములను హయగ్రీవుడు అనే రాక్షసుడు అపహరించగా మత్స్యావతారం ఎత్తి ఆ రాక్షసుని సంహరించి సాముకుడిని మారుపేరు కలిగిన వాడిని చంపి వేదములు రక్షించి విధాతకిచ్చావు. పర్వతాన్ని భూమిని, మందర పర్వతాన్ని భూమిని కూర్మరూపంతో ఉద్ధరించి రక్షించావు. ఆ తరువాత వరాహ రూపంతో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని రక్షించావు. నరసింహుడివై హిరణ్యకశిపుణ్ణి చీల్చి చండాడి ప్రహ్లాదుడికి అభయం ప్రసాదించావు. మూడడుగుల నేల వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి యాచించి భంజించి తిరిగి ఇంద్రుడికి ఇంద్రపదవిని ప్రసాదించావు. మూడేళ్లు 21 పర్యాయాలు దుష్టులైన క్షత్రియుల్ని సంహరించడానికి పరశురాముడిగా అవతరించావు. ఆ తర్వాత అసలు రాజంటే రాముడే, ఇటువంటి రాజు మరొకడు లేడు అని పరమ పవిత్రమైన సుక్షత్రియ వంశంలో సూర్యవంశంలో ఆవిర్భవించి భూమండలాన్ని 11,000 సంవత్సరములు పరిపాలించి రాముడు ధర్మస్వరూపుడని నిరూపించావు. ఆపై బలరాముడిగా అవతరించావు, బుద్ధుడిగా అవతరించావు, ఇప్పుడు కృష్ణుడిగా అవతరించావు, భవిష్యత్తులో కల్కి రూపంలో ప్రవర్తించబోతున్నావు. ఎన్నో పర్యాయములు భూమి మీద దుష్టులు పెరిగినప్పుడు వాళ్ళని సంహరించి దుష్ట శిక్షణ చేయటానికి శిష్టరక్షణకి అవతరిస్తూనే ఉంటావు. అలా అనేక అవతారాలు ఎత్తిన నిన్ను నేను ఏమని వర్ణించగలుగుతాను? కల్కిమూర్తితో ప్రవర్తించబోయే నిన్ను వర్ణించడానికి నా వల్ల కాదు, ఎందుకంటే నేను మాయ చేత ఆవరింపబడ్డాను. ఈ విశాలమైన విశ్వరూపం చూడగానే నా నాలుగు పిడచగట్టుకుపోయింది. ఎలా మాట్లాడాలో ఎలా వర్ణించాలో తెలియటం లేదు. అందులో విషణ్ణత్వం పొందాను. ప్రస్తుతం విపన్నుణ్ణి. పన్నగాధీశ్వర తల్ప, ఆదిశేషుడి మీద పడుకునే స్వామి, నీ కృపతో కల్పవృక్షంగా మారిన వాడి, అందువల్ల నన్ను అనుగ్రహించి సరైన మార్గం చూపించు, నాలో ఉన్న భ్రాంతి తొలగించు. ఈ విశాల విశ్వరూపం చూడగానే శరీరం గగురుపాటుకి గురైపోయింది, ఒక రకమైన భయం కలుగుతోంది. ఈ భయం తొలగించి నన్ను అనుగ్రహించు. ఎందుకంటే ఆ రూపం చూస్తే తట్టుకోలేమండోయ్ అర్జునుడు. అందుకే ఆ రూపాన్ని చూడగానే వణిగిపోయి బాబు ఈ రూపం ఉపసంహరించని బతిమలేడు. ప్రసీద దేవేశ జగన్ నివాస అంటాడు భగవద్గీతలో విశ్వరూప సందర్శన ఘట్టంలో. అందుకని నన్ను అనుగ్రహించమని ప్రార్థించాడు ఆయన. నేనెంత మూర్ఖుణ్ణి, ఇంతకాలం ఈ సంసారంలో ఉండి ఇవే సుఖాలు అనుకున్నాను. ఏదో షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకోవడాలు, ఇళ్ళు కట్టుకోవడాలు, భోజనాలు చేయటాలు, గారెలు తింటాలు, కాఫీ తాగడాలు, టీ తాగడాలు, ఇదే లోకంగా బతికేశాను. నా జీవితం అంతా దీంట్లో గడిపేశాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, ఇదంతా భ్రమ అని. మహాత్మా, ఈ సంసారం ఒక ఎండమావి, ఇందులో రవ్వంత కూడా సుఖం లేదు. అయినా సుఖం ఉందని వెంపర్లు ఆడుతూ ఉంటాను నేను. తల్లతును సత్యములల్చు మూఢుడ వృథా తత్వజ్ఞుడన్ నాకు నీ విలసత్పాద యుగంబు చూపి కరుణం వీక్షింపు లక్ష్మీపతి. లక్ష్మీ వల్లభ, ఈ భార్య, భర్త, పిల్లలు, ఇళ్ళు ఇవన్నీ ఎటువంటివి? ఎండమావులు. జలవంచారతి ఎండమావులకు నాసల్ చిక్కు చందంబునన్. ఒకడు ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ ఎడారిలో సూర్యుడి కిరణములు పడి ఎండమావి కనపడుతుంది. అంటే సూర్యకిరణాలకు ఇసుక నీరు వలె భ్రమ కలిగిస్తుంది. దాన్ని ఏమంటారు? ఎండమావి అంటారు. ఆ ఎండమావిలో ఎంత వెళ్ళినా నీళ్లు ఉండవు, ఎందుకని అది ఏమీ లేదు కదా. ఎండమావి వెంట దాహం కొన్నవాడు మంచినీళ్ళు అనుకుని పడి నీళ్లు లేక ఎండలో పడి ఎడారిలో ఎలా చచ్చిపోతాడో అలాగే నేను సంసారంలో పడి చస్తున్నాను. ఎందుకని? ఈ సంసారంలో భార్య, భర్త, కొడుకులు, ఇళ్ళు, డబ్బు, పింఛను ఇవన్నీ కూడా శాశ్వతం అనుకుంటాను. కానీ కళ్ళు మూసి తెరిచేలో ఏమైపోతుంది? భర్త ఉండడు, భార్య ఉండదు. ఎవరు ముందో అనుకో చెప్పలేము. కానీ ఒక్కోసారి భార్య వెళ్ళిపోవచ్చు, ఒక్కోసారి భర్త వెళ్ళిపోవచ్చు. ఇళ్ళు కొంతకాలానికి శిథిలం అయిపోతాయి, లేదా వీళ్ళు పిల్లలకు వారసత్వంగా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత వీడికి పింఛను ఆగిపోతుంది. ఎందుకంటే వీడే ఆగిపోతాడు కనుక. ఎండమావిలో నీరుండదు, సంసారంలో సుఖం ఉండదు. ఏముంటుంది సుఖం గట్టిగా? మొదట్లో అమ్మాయి అయిపోయి కట్టుమంగలు తిందాం అనిపించింది. ఆ కట్టుమంగలు రెండు మొదలు ఎక్కువ తింటే ఇంకా అక్కడ ఉంది గ్యాస్ ట్రబుల్, మంట, మధ్యాహ్నం నిద్ర పట్టదు, జుట్టు పీక్కోవడం, మంచం మీద పడుకుంటే నడుము వంగుతోంది, నడుద్దామంటే కాళ్ళు పనిచేయం, నడవకుండా పడుకుంటే బొత్త పెరిగిపోతుంది, రోగాలు అంతకంతకీ షుగర్ పేషెంట్కి ఇంకా డేంజర్ కదా పెరిగిపోతూ ఉంటుంది. ఇదివరకు స్వీట్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు స్వీట్ తినలేడు. పోనీ హార్ట్ తిందామంటే బీపీ, షుగర్ తిందామంటే ఐపీ, హార్ట్ తింటే బీపీ, ఇంక వీడు ఏపీలో వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోవాలి. అందుకే ఈ మనిషి ఒట్టి పాపి. ఈ పాపి సరిపోక మళ్ళీ ఆదివారం గొర్రెలు తయారయ్యాయి. ఎక్కడ చూసిన దేవా పాపిని. ఇంక ఈ సంసారంలో ఏముందండి సుఖం? సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ. వన నాలుగు రోజులు రోజు రోగమే, రోజు మందులే, రోజు గొడవే, ఏదో బాధే. యావత్ జీవితం సంపాదించినా తృప్తి ఉండదు, భద్రత ఉండదు. ఒకసారి ఆలోచించండి, ఒకప్పటి రోజులే ఏమనిపిస్తున్నాయి. ఆ రోజుల్లో ఏ ఆస్తులు, ఈ పెన్షన్లు, టెన్షన్లు లేవు, ఎఫ్డీ లేవు, దిక్కుమాలిన బ్యాంకులు లేవు, ఈ కట్టలు లేవు, ఆధార్ కార్డులు, ఆ కేవైసీలు గొడవలు లేవు. ఆ రోజుల్లో హాయిగా మా తాతలు ముత్తాతలు ఏదో ఇంత వ్యవసాయం చేసుకున్నారు, వేళకింత తిన్నారు, పడుకున్నారు, భవిష్యత్తు గురించి ఆలోచనలు కూడా శుభ్రంగా బతికారు. ఇప్పుడు వీడ మొహాలు తగలయ్యా, నెలకి 75,000 పెన్షన్ వస్తున్నా వాడికి టెన్షనే. పైగా ఈ 75,000 పెన్షన్లో పొరపాటు 100 రూపాయలు కట్ అయిపోతే వీడు వచ్చాడండి, ఈ 100 కట్ చేశాడండి, ఈ 100 రూపాయలతో పోయి వీడు పోయిందండి. వీడు రోజు టెన్షన్ గురించి టెన్షన్. ఇది కాక సంవత్సరానికి ఒకసారి నేను బతుకున్నానని చెప్పాలి వీడండి. నేనే పద్మాకర్ని, నాకు టెన్షన్ లేదులేండి, నాకు టెన్షనే లేదు నా బతుకు అనుకోండి. ఈ టెన్షన్లో ఉన్న వాళ్ళు అంతా వీళ్ళే. వీళ్ళని చూడండి, వాడు సంవత్సరానికి ఒకసారి వెళ్ళాడంట, ఆధార్ కార్డు తెచ్చుకోవాలట, ఫోటో తీయించుకోవడంట, గందరగోళం. మధ్య మధ్యలో కొన్ని గవర్నమెంట్లు వచ్చినప్పుడేమో 4 రోజులు పెన్షన్ ఆగిపోతుంది. ఇంకా అక్కడ నుంచి వాడి మా పెన్షన్ కొట్టేస్తున్నాడు వాడు, మా శాపం తగిలి నెక్స్ట్ వాడు సీఎం అవ్వకూడదు అని తిట్టుకోవడం. ఎన్ని గొడవలు, నిత్యం బాధే. ఇందులో సత్యం ఉందా లేదా? కాబట్టి ఈ సంసారంలో యావత్ జీవితం ఆనందంతో బతికిన వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే హాయిగా ఈ భాగవతం వింటున్నాం మేమే సుఖంగా ఉంటున్నాం. ఇంకా మాకు ఆ టెన్షన్ లేదు, ఎలా జరిగేది అలా జరుగుతుందనే బెంగ లేకుండా హాయిగా సుఖంగా ఉంటున్నాం. కాబట్టి ఏదో వేళకి తింటున్నాం, అవసరం అయితే కొండదాకా నడుస్తాం. అందువల్ల 2 ఇడ్లీ చాలు మాకు, అందులోకి ఏ చట్నీ వేసినా ఒకటి, ఒక్క డాల్డా తప్ప ఇంకేదేసినా పర్వాలేదు, ఆ డాల్డా బట్టి మీకోసం, అది కూడా గొంతుకు పోకుండా ఉండడం కోసం. అందువల్ల సుఖంగా ఉంటున్నావు లేదా? అందువల్ల ఆయనే చెప్పేశాడు ఎప్పుడో, ఇవి సత్యములను తలుస్తున్నాను, మూర్ఖుణ్ణి, జ్ఞానం లేనివాడిని, పనికిమాలిన జ్ఞానంతో కబుర్లు చెప్పేవాడిని, నాకు ఈ సంసార భ్రాంతి తొలగించి శాశ్వతమైన మోక్షం ప్రసాదించు, నీ పాదములను చూపించు అని పలుకుతూ ఉండగా రూపం మాయమైపోయింది. అంతసేపు చూశాడు, చాలా అదృష్టం. ఇప్పుడు నీటిలోనే బయటకు వచ్చాడు. కృష్ణుడు ఒడ్డు మీద రథంలోనే కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ అక్రూరుడి దగ్గరికి రాగానే, అక్రూర, దాదాపు 2-3 గంటల సేపు నదిలో ఉండిపోతే ఏమైపోయావో, ప్రవాహంలో ఎక్కడికో కొట్టుకుపోయావేమో అనుకున్నాను అన్నాడు. అవును ఆయన, ఆనంద ప్రవాహంలో కొట్టుకుపోయాను అన్నాడు ఆయన. ఘనయం వెతుకుదాం అనుకున్నాను అంటే, ప్రభు మమ్మల్ని ఎప్పుడూ వెతికి మాకు అనుగ్రహం ఇస్తూనే ఉంటావులే అని కొంచెం చమత్కారంగానే అన్నాడు. కానీ ఇంతకీ ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కృష్ణుడు ఏం జరిగిందని అడగడు, ఆయనా చెప్పడు. అప్పుడు మళ్ళీ ఒకసారి వ్యంగ్యంగా కృష్ణుడు అన్నాడనమాట, జలములు చేరువనున్నవి తలపోయగ నీవు పోయి తడవయ్యే, నదీ జలముల నభమున ధరణి కలుగలి చోద్యములు నీకు కానంబడినే. నీళ్ళ పక్కనున్నాయి, నువ్వు వెళ్ళి చాలాసేపు అయ్యింది, నీళ్లలో మునిగి పైకి తేలవు, అందుకని నాకు అనుమానం వచ్చింది. ఇంతసేపు నీటిలో ఉన్నావంటే ఏదో విచిత్ర దృశ్యం చూసే ఉంటావు. ఆకాశంలోనూ నేల మీద ఎప్పుడూ ఏనాడూ చూడని వింతలు విడ్డూరాలు ఏమైనా నీటిలో చూసావా అని అడిగాడు ఆయన. నా విశ్వరూపం ఎలా ఉంది అని అడగచ్చుగా, మళ్ళీ డైరెక్ట్ లేదు, ఇండైరెక్ట్. అందుకని నీళ్ళల్లో ఏమైనా చూసావా, ఎప్పుడూ చూడని వింతలు చూసావా, ఎంతసేపు ఉన్నావు అని అడిగితే, ఆ పరమాత్ముడు అంత వ్యంగ్యంగా చమత్కారంగా అడిగినందుకు ఈయన ఇంకా చమత్కారంగా సమాధానం చెప్పాడు. భగవంతుడి కంటే భగవద్భక్తుడు గొప్పవాట, అందుకని దేవుడి కంటే దేవుడి భక్తుడు ఎప్పుడు గొప్పవాడే కదా. అందుకని ఆయన ఏమన్నాడు, కృష్ణ ఏం చెప్పమంటావు,
నీలోన లేని చోద్యము ఏ లోకములందు చెప్పరీశ్వర నేట నేల నింగిరినున్నవే నీలో చోద్యంబులెల్ల నెగడు మహాత్మా అన్నాడు. నీలో లేని వింతలు ఇంకెక్కడుంటాయి? వింతలంటే నువ్వే. అంతేగాని నీ విశ్వరూపం చూపించేలా అడుగుతావే, ఇప్పటిదాకా నీ విశ్వరూపం చూపించావుగా అనలేదు. అలా అంటే సామాన్య మానవుడు అయిపోతాడు. అందుకని ఆయన నీలో లేని వింతలు విడ్డూరాలు ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు. నీటిలోనూ నువ్వే, ఆకాశంలోనూ నువ్వే, వాయువులోనూ నువ్వు ఇందాక అన్నారుగా నువ్వే గాలి. నేను రాగానే మొదలెట్టారు నువ్వే గాలి అని. అంటే నేనేమనుకున్నాను, గాలి ఏమన్నా పోగేస్తుందని మొరుకున్నాను నేను. ఆ విధంగా అంతా నువ్వే, ఈ ప్రపంచం అంతా నువ్వే. నీరు నింగి నిప్పు భూమి సమస్తం ఎక్కడ చూసినా నువ్వే కదా. నీలో విచిత్రములన్నీ ఉంటాయి, విశేషములు ఉంటాయి అనగానే చాలి అబ్బో నా పాఠం నాకే అప్పగించావు, ఇక రథం తోలన్నాడు. అప్పుడు మళ్ళీ రథం ఎక్కి చక్క చక్క రథాన్ని తోలుకుంటూ బృందావనం విడిచిపెట్టి చివరికి మధుర చేరారు. ఈలోపు ఏం జరిగిందనమాట, ఇంతసేపు ఆయన నదిలో కొట్టుకుపోయాడు అండి ఆనంద ప్రవాహంలో. అందులో కాలి నడకన ఎడ్ల పంట మీద బయలుదేరిన నందాదులందరూ మధుర చేరిపోయారు. పాతకాలంలో కథ ఉండేది కదా, కుందేలు తాబేలు. కుందేలు పడుకుని నిద్రపోయింది, తాబేలు అడిపోయిందిట. ఈసారి పడుకుని నిద్రపోలేదు ఈయన. శ్రీకృష్ణుడి యొక్క దివ్య రూపం చూసి స్తుతిస్తూ ఉండగా వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఒక ద్వారం ఉంటుంది, తోరణం అంటాం దాన్ని సంస్కృతంలో, తోరణం ఇప్పుడు ఇంగ్లీష్లో ఆర్చి అంటారు. ఒక కమాన్ ఉంది అక్కడ, అది దాటి లోపలికి వెడితే నగరంలో ప్రవేశించినట్టు. సరిగ్గా ఆ తోరణం దగ్గర, నగర తోరణం దగ్గర పిల్లలు ఆగి కృష్ణుడు ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తారట. కృష్ణుడు రాలేదని తెలిసింది వాళ్ళకి. కాపలవాళ్ళు అడిగారు, రథం వచ్చిందంటే ఇంకా సీసీ కెమెరాకి రాలేదండి, దక్కలేదండి అన్నారు, దొరకలేదన్నారట. అందుకని అక్కడే పాప ఆగి ఎదురు చూస్తున్నారు. ఈలోపు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కూడాను, ఏదో సీతామణి గారు పార్సిల్ చేసి ఇచ్చినటువంటి, బహుశా వాళ్ళు ఏం చేశారో మరి, ఏదో గారో ఇడ్లీయో కట్టుపొంగలో అవన్నీ పాపం తెచ్చుకుని మోటిప్పుకు తింటున్నారు సద్దన్నం. ఈలోపు కృష్ణ పరమాత్ముడు రథం రాగానే అమ్మయ్య మావాడు వచ్చాడని వాళ్ళు ఎగిరి గంతులేశారు. సరిగ్గా ఆ ద్వారం దగ్గర ఆగి అక్రూరుడు రథాన్ని ఆపి కృష్ణుడికేసి తిరిగి, కృష్ణ ఇంత పూర్వం మహాత్ముడివని నీ గురించి విన్నాను, కానీ నువ్వంటే ఏమిటో ఇప్పుడు కొంతవరకు తెలిసా, సంపూర్ణంగా తెలుసుకోవడం ఎవడి వల్ల కాదు, నీ విశ్వరూపం చూశాను, అందువల్ల నన్ను అనుగ్రహించు. నా ఇంటికి విచ్చేయుము నీ యంగ్రి సరోజ రేణు నికరము శోకన్నా ఇల్లు పవిత్రం బగు శ్రీయుత నీ భటుని పెద్ద చేయం తగదే. నా ఇంటికి రా, నీ పాదాలు నా ఇంట్లో పడితే, నీ పాదధూళి మా ఇంట్లో పడితే మా ఇల్లు పవిత్రమవుతుంది. మహాత్ములు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి తీసుకురావాలని శాస్త్రం, అలా వచ్చినప్పుడు వారి పాదధూళి ఇంట్లో పడితే ఇల్లు పరమ పవిత్ర వైకుంఠం వల్లే తయారవుతుంది, శుభాలు కలుగుతాయి. అదే ఇతరులనైతే కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మనాలి, వాళ్ళ కాలి ధూళి ఇంట్లో పడితే ఇల్లు దుమ్ము కొట్టుకుపోతుంది కనుక. అందువల్ల స్వామి నా ఇంట్లో నీ పాదం పెడితే నా ఇల్లు పవిత్రమవుతుంది. నేను నీ సేవకుణ్ణి, నీ సేవకుణ్ణి ఆ మాత్రం మన్నించవా, నాకు గౌరవం కలిగించవా, శుభం కలిగించవా అని అడిగితే కృష్ణుడు కుదరద పొమ్మన్నాడు. చాలామంది చూడండి, మా ఇంటికి వస్తానన్నారు రండి అంటే అంత తేలికేం కాదు రమ్మంటే, వాళ్ళకి రావాలంటే చాలా తపస్సు చేయాలి. మీరు కృష్ణుడు ఇంత విశ్వరూపం చూపించాడా, కానీ ఇంటికి రమ్మంటే రాలేదు. మా ఇల్లు పాలకొండండి, పెరుగు కొండండి, లేకపోతే ఈ నేతి కొండండి అంటే అన్ని వేళ్ళ రారు. యోగం ఉంటే వస్తాడు ఆయన, నీకు ఎక్కడో భక్తి మరీ ఎక్కువగా ఉంటూ వస్తారు. అందువల్ల ఏమన్నాడు, కుదరదు పొమ్మన్నాడు అంతే. ఎదుకుల విద్వేషణుడై మదమున వర్తించు కంసుమర్దించి భవత్ సదనంబు చూడవచ్చద పొద ఈ శందనము గొనుచు పురమున కనగా. యాదవుల మీద పరమద్వేషంతో వాళ్ళని నాశనం చేస్తున్నాడు పరమదుర్మార్గుడు కంసుడు. కాబట్టి కంసుడిని చంపేదాకా ఎవ్వరింటికి వెళ్ళకూడదు, బంధువులింటికి అని నేను నియమం పెట్టుకున్నాను. కాబట్టి భక్తులింటికి తప్ప బంధువులింటికి ఎప్పట్లో రాను, ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసుకుని కంసుడు తెచ్చాక నీ ఇంటికి వస్తాను, అసలు రానని కాదు వస్తాను, సమయం చూసుకుంటాను, దానికి టైం పడుతుంది. ఈలోపు మారు మాట్లాడకుండా మమ్మల్ని ఇక్కడ దింపి రథం తోలుకుని నీ ఇంటికి వెళ్ళిపో, కంసుడికి మేము వచ్చిన వార్త అప్పచెప్పేయి, మేము వచ్చామనే విషయాన్ని కంసుడికి చెప్పు అనగానే చెప్తాం అన్నాడు. బతిమాలలేదు, మీరు వస్తారనుకున్నామండి, మీకోసం ఇట్లానే మీ ఇడ్లీ చేసామండి, మీ అన్నపోస్తు ఇచ్చామండి, ఈ కబుర్లు అక్కడ చెల్లం.
ఆయనంతా ఆయన వస్తేనే వచ్చినట్టు, లేకపోతే లేదు. అందువల్ల బతిమాలు లేదు, ఇబ్బంది పెట్టలేదు. అందరూ ఈ మధ్యన కృష్ణుడు ఏకదాటి పురాణాలు చెప్పేసి అది తెగ తిరిగేసి రెస్ట్ లేకుండా ఉన్నాడు. అందువల్ల ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం అని దింపి ఆయన్ని కృష్ణుడిని బలరాముడిని దింపి రథం తోలుకుంటూ వెళ్ళి వాళ్ళు వచ్చిన విషయాన్ని కంసుడికి చెప్పి ఆ రథాన్ని ఆయన దొడ్లో కట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కృష్ణుడు పెద్దవాళ్ళందరినీ మీ జట్టు అంతా వెళ్ళిపోండి అన్నాడు. ముసలి బ్యాచ్ అని ఉంటుంది, వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇలా మాలాంటి పొడుచు బ్యాచ్ ఉంటుంది కదా, వీళ్ళ బ్యాచ్ వేరు. ఎవరి బ్యాచ్ వాళ్ళది? అందుకని తన తోటి పిల్లల్ని వెంట పెట్టుకుని ఇప్పుడు నగరం అంతా చూడడానికి బయలుదేరాడు, సైట్ సీయింగ్కి బయలుదేరాడు అన్నమాట. అందువల్ల నగరం అంతా ఆయన చూస్తాడు. సాయంత్రం వేళ ఆ కార్యక్రమాన్ని యథాప్రకారంగా మనం ముచ్చటించుకుంటాం. రోజులాగే 3 to 3:30 సత్యనారాయణ గారు ప్రవచనం చెబుతారు. వాళ్ళు ఎవరో పాడడానికి వస్తే ఒకళ్ళ కాసేపు పాడకు కూడా అవకాశం అండి. మొత్తం మీద 3 to 3:30 లేకపోతే ఇంచుమించుగా 3:45 దాకా మీకు అవకాశం ఉంటుంది. అనంతరం 4:15 వచ్చినా సమయ సందర్భాన్ని బట్టి ఒక 5 నిమిషాలు ఎక్కువ ఇస్తాం మీకు. ఈ మిగతా ఘట్టాలన్నీ చెప్పుకుంటాం. రేపు ఉదయం రుక్మిణి కళ్యాణం ఉంటుంది. రుక్మిణి కళ్యాణం విని తరించాలి అనుకుంటే అమ్మ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కావాలి, మాకు లక్ష్మి కూడా కావాలి, మోక్షలక్ష్మి కావాలనుకుంటే రేపు ఉదయం రండి, మాకు లక్ష్మి వద్దండి, వాళ్ళ అక్కగారు కావాలనుకుంటే రేపు మానేయండి అని నేను అనలేదు వ్యాసుడు అన్నాడు. అందు రేపు 9 గంటలకైనా ప్రవచనం మొదలెడతారు. 9:30కి రుక్మిణి కళ్యాణం ఉంటుంది. క్లుప్తంగా చెప్పుకుంటున్నాం, ఏం చెప్పుకున్నా పూర్తిగా చెప్పలేం కనుక. హారతి ఇవ్వండి బాబు, తాతయ్య గారు మీరు వస్తారని మేము ఎదురు చూస్తున్నాం.
నిన్ను నెరనమ్మితిరా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెరనమ్మితిరా. దేవా ప్రేమవతారా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెర కాళీయ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, కాళీయ నాగుని గర్వము నణచి తాండవమాడిన యదుబాల, గోవర్ధనగిరి గోటిని నిలిపి, గోవర్ధనగిరి గోవులగాచిన గోపాల, గోవులగాచిన గోపాల ముల్లోకముల ముగ్ధుల చేసిన, ముల్లోకముల ముగ్ధుల చేసిన మోహన మురళీలోల, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెర దేవా ప్రేమవతారా, నిన్ను నెరనమ్మితిరా మోహన కృష్ణ, నిన్ను నెర నీ పద చింతన మీరిన మంత్రము, నీ పద చింతన మీరిన మంత్రము నీ పద సేవకు మించిన పూజ, నీ పద సేవకు మించిన పూజ, నీ సరితూగే దైవమే లేదు, నీ సరితూగే దైవమే లేదు మోహన మురళీలోల, నిన్ను నెరనమ్మితిరా.
మితిరా మోహన కృష్ణ నిను నిరణం మితిరా దేవా ప్రేమవతారా నిను నిరణం మితిరా నిను నిరణం
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుభ్యో
మీకు నేను సిగ్నల్ ఇచ్చిందండి, రింగ్ ఇచ్చింది.
శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఫిబ్రవరి 10, 11, 12 తేదీలలో ఏలూరు ప్రణవపీఠం నందు వార్షికోత్సవ మహోత్సవము మరియు మహాకుంభాభిషేకం జరుగుతుంది. కావున అందరూ ఈ మహోత్సవానికి హాజరవుతారని భావిస్తున్నాము. జూలై 23 నుంచి ఆగస్టు 3 తేదీ వరకు శ్రీ గురుగారి ఆధ్వర్యంలో కాశీయాత్ర జరుగుతుంది. దీనిలో భాగంగా జూలై 25, 26, 27 తేదీలలో శ్రీ గురుగారి 25వ శతావధానం జరుగుతుంది. జూలై 28వ తేదీన కలశ స్థాపనతో ప్రారంభించి 5 రోజుల పాటు భాగవత సప్తాహం జరుగుతుంది. దీనితో పాటుగా కాశీలో శ్రీ శివపార్వతుల కళ్యాణము, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము మరియు పితృదేవతల కార్యక్రమములు జరపబడతాయి. శ్రీ గురువుగారి ఆధ్వర్యంలో నైమిషారణ్య యాత్ర సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈ యాత్ర జరుగుతుంది. దీనికి సంబంధించి మన సత్సంగం గ్రూపులలో చూడవచ్చు. దీనిలో మనం భక్తులందరూ పాల్గొని తరించవచ్చు. అలాగే ఏలూరు ప్రణవపీఠం నందు శ్రీ సత్యనారాయణ స్వామి మరియు అమ్మవార్ల దివ్య ఉత్సవ మూర్తులకు బంగారు రూపంలో గాని లేదా ధన రూపంలో గాని విరాళాలు సమర్పించవలసిందిగా కోరుచున్నాము. భాగ్యనగరంలో ప్రవచన మంటపానికి మనకు తోచిన విరాళాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అలాగే శ్రీ గురుగారు మనందరి కోసం ప్రసాదించిన పుస్తకములు, మనం వీటిని కొనుగోలు చేసుకుని చదివి తరించవచ్చు, పూజించుకోవచ్చు, లేదా ఎవరికైనా బహుమతిగా కూడా ఇవ్వవచ్చును. వీటిని అందరూ గమనించవలసిందిగా ప్రార్థన. జై శ్రీరామ్ అండి. అందరికి ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే ఒకసారి నాతో మాట్లాడండి. జై శ్రీరామ్ అండి అందరికి.
పవర్